ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய. நாராயணம் நமஸ்கிருத்யம் நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதிம் வ்யாசம் தத்தோ ஜயமுதிரயேத். நஷ்டப்ராயேஷு பத்ரேஷு நித்யம் பாகவத சேவய பகவதி உத்தம ஸ்லோகே பக்திர் பவதி நைஷ்டிகி. ஓம் அஜ்ஞான திமிரந்தஸ்ய ஜ்ஞானாஞ்சனா ஶலாகய சக்ஷுருன்மிலிதம் யேன தஸ்மை ஸ்ரீ குரவே நம. நம ஓம் விஷ்ணு பாதாய கிருஷ்ண பிரேஷ்டாய பூதலே ஸ்ரீமதே பக்தி வேதாந்தா ஸ்வாமின் இதி நாமினே. நமஸ்தே சரஸ்வதி தேவே கௌரவாணி பிரச்சாரிணே நிர்விசேஷா சூன்யவாதி பாஷாத்ய தேசதாரிணே வாஞ்சா கல்பதருப்யஶ்ச கிருபா சிந்துப்ய ஏவச பதிதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நம. ஜெய் ஸ்ரீ கிருஷ்ண சைதன்யா பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதார ஸ்ரீவாசாதி கௌர பக்த விருந்த. ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா ஹரே ஹரே, ஹரே ராமா ஹரே ராமா ராம ராமா ஹரே ஹரே. ஹரே கிருஷ்ணா. பாகவத சவணோத்சவம் 10வது தேதி டே 10 ஸ்வாகத்தம். நின்ன மனம் 7வ அத்தியாயம் மொதடி ஸ்கந்தம் 7வ அத்தியாயம் சர்ச்சிச்சுக்கு. வி கன்க்ளூடட் மனம் ஏ விதங்க அஸ்வத்தாமுடி வதிச்சக்கண்ட அதே சமயம்லோ அத்தனை சிக்ஷிச்சு அர்ஜுனு விடிச்சுபெடுத்தாடு. தத்வாரா அர்ஜுனுடு அந்தர்னி சந்திருப்தி பருஸ்தாரு. ஸோ வி டிஸ்கஸ் தேர் தட் முக்கியமான மன விஷயம் சர்ச்சிச்சுக்குனா. அர்ஜுனுடிக்கு உன்ன பரிஸ்தே கிருஷ்ணுடி சேவலோ சாலா மந்திக்கு வந்து இன்ச்சுமிச்சு பிரதி லீடர் அட்டவண்டி சிச்சுவேஷன் ஃபேஸ் செய்யாசி வந்து. ஸோ தீனி பரிஷ்காரம் ஒக்கட்டே, பிகாஸ் ஒன் ஹாஸ் டு பி ரியல்லி ரியல்லி கிருஷ்ண கான்சியஸ்னஸ். லீடர் அனைவாடு முக்கியங்க நிஜங்க கிருஷ்ண சைதன்யம் உண்டாலி. அப்படே அத்தனைக்கு கிருஷ்ணுடு மன நிச்சு ஏம் கோருக்குன்னு கிருஷ்ணுடு மனக்கு எட்டு சலஹாலு இஸ்னாரு எட்டு ஹிண்ட்ஸ் இஸ்னாரு அனை விஷயமும் அத்தனுக்கு அர்த்தமவுத்துது. அப்படே அத்தனை சரியான நிர்ணயம் தீசுகலடு. ఈ విధంగా మనం 7వ అధ్యాయం చూసాము. ఇప్పుడు 8వ అధ్యాయం ప్రేయర్స్ ఆఫ్ క్వీన్ కుంతి, కుంతి మహారాణి ప్రార్థనలు. ఈ అధ్యాయం భాగవతం మొదటి స్కందం మొత్తం మీద ఈ అధ్యాయం అంటే భక్తులు ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే కుంతి మహారాణి ప్రార్థనలు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సూతింగ్, చాలా 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 వినసొంపుగా ఉంటాయి. ప్రభుపాదుల వారు కూడా ఆ కుంతి మహారాణి ప్రార్థనల మీద స్వయంగా పుస్తకం రాయడం జరుగుతుంది. చాలా 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 లెక్చర్లు ఇస్తూ ఉంటారు ప్రభుపాదు వాటి మీద ఇస్తారు. సో మనం ఈ యొక్క 8వ అధ్యాయం, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం కాబట్టి ఈ అధ్యాయాన్ని మనం 2 రోజుల పాటు ఈరోజు రేపు చూసుకుంటాము. మిగతా అధ్యాయాలన్నీ రోజుకు ఒక అధ్యాయం చెప్పిన మనము కంప్లీట్ చేస్తాం. కానీ ఈ అధ్యాయం మాత్రము మనము టుడే అండ్ టుమారో వీ విల్ గో రిలేటివ్లీ స్లో, కొంచెం నెమ్మదిగా వెళ్తాను. సో ఐ సీ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ ద డివోటీస్ అసెంబ్ల్డ్. భక్తులందరి యొక్క ఆశీర్వాదం కోరుకుంటున్నాను. సో దట్ ఐ కెన్ యథామతి యథాశ్రుతం, అంటే నేను ఏమైతే విన్నానో నా గురువుల నుంచి ఏదైతే ప్రభుపాదులు వారు రచించారో దాన్నే నేను చెప్తాను. మరి మరి అది కాకుండా వేరే చెప్పనని చెప్పి ఐ సెక్యూర్ బ్లెస్సింగ్స్. హరే కృష్ణ. సో మనం 2వ అధ్యాయం చూసినట్లయితే ద్రౌపది ఐదుగురు పుత్రులు చనిపోతారు. తర్వాత కౌరవులు చూసినట్లయితే 100 మంది చనిపోతారు. మరి పాండవుల్లో కూడా చాలామంది అభిమన్యుడు చనిపోతారు, భీష్మ పితామహులు చనిపోతారు. ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో ఇరు వర్గాల నుంచి కూడా కొన్ని అసంఖ్యాకం సంఖ్యలో జనాలు చనిపోతారనమాట. సో ఎవ్రీ వన్ గోస్ టు గ్యాంజెస్. సో రెండు కుటుంబాలు, ధృతరాష్ట్రుడి కుటుంబము మరియు యుధిష్ఠిర మహారాజు కుటుంబము, అంటే ఇద్దరు కురువంశులే, రక్త సంబంధికులే కాబట్టి అటు సైడ్ చనిపోయిన వాళ్ళు కూడా ఇటు వాళ్ళకి బంధువులు అవుతారు, ఇటు సైడ్ చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి బంధువులు అవుతారు. సో ఇట్స్ ఆల్ కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి. కాబట్టి ఆ కుటుంబం మొత్తము గంగానది ఒడ్డుకెళ్ళి గంగానది జలాన్ని తర్పణం ఇస్తుంది ఎవరెవరికి చనిపోయారు వాళ్ళందరికీ. సో ఆల్ ద పీపుల్ ఆర్ క్రైమ్, ఇటు సైడ్ వాళ్ళు రోధిస్తున్నారు, ఇటు సైడ్ వాళ్ళు రోధిస్తున్నారు. తర్వాత కృష్ణుడు మరియు అక్కడున్న బ్రాహ్మణులు వాళ్ళందరూ వాళ్ళని ఓదారుస్తారనమాట. ధృతరాష్ట్రుని, గాంధారిని మరియు యుధిష్ఠిర మహారాజుని, కుంతి మహారాణిని వీళ్ళందరినీ ఓదారుస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ ఈజ్ ప్రభుపాద్ ఇక్కడ మనకి ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తారు. 4వ శ్లోకం చూసినట్లయితే చూడండి, కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయింది కేవలం దుష్టులు మాత్రమే కాదు, అవునా కాదా? కృష్ణ వినాశాయచ దుష్కృతం అని చెప్పారు. కాబట్టి యాక్చువల్గా కృష్ణుడు అవతారానికి వన్ ఆఫ్ ద పర్పస్ ఏంటంటే భూదేవి స్వయంగా శ్రీ మహావిష్ణువుని వేడుకుంటుంది. ఏమని వేడుకుంటుంది? ఈ యొక్క భూమి మీద భూమి భారం పెరిగిపోయింది కాబట్టి ఆ భారాన్ని తగ్గించండి స్వామి అని చెప్పి భూదేవి రోధిస్తుంది అనమాట. భూదేవి భూమి భారం పెరిగిపోవడం ఏంటి చెప్పండి? భూదేవికి ఎంతో కెపాసిటీ ఉంది. కానీ భూదేవి భారం పెరగడం అంటే దాని అర్థం ఏంటంటే భూలోకంలో పాపాత్మలు పెరిగిపోయారు అని చెప్పి. చూడండి, మదర్ ఎర్త్ స్వయంగా చెప్తుంది. భూదేవి ఏం చెప్తుందంటే, నేను కొన్ని అసంఖ్యాకమైన కోట్ల మందికి నేను సప్లై చేయగలను, కానీ ఒక్క పాపాత్ముడు కూడా నేను తట్టుకోలేను అని చెప్తుంది. ఎందుకంటే నేను ఇస్తున్నది అతను తిరిగి భగవంతుని సేవకు సమర్పించాలి, అప్పుడు నేను ఎంతైనా ఇస్తాను. అతడు భగవంతుని సేవకు సమర్పించకుండానే మొత్తం తన స్వార్థానికే వాడుకున్నప్పుడు నాకు ఆ వ్యక్తి భారం అవుతారు. సో ఆ సమయంలో పరిస్థితి ఏంటంటే ఎంతోమంది నాస్తిక రాజులు, అధర్మ రాజులు పెరిగిపోవడం వలన భూదేవి భారం ఫీల్ అవుతుంది. సో భగవంతుడు స్వయంగా వచ్చి, సో హీ ఆర్కెస్ట్రేటెడ్ దిస్ ప్లాన్ ఈ విధంగా. అన్ని అధర్మం తరపు ఉన్న వాళ్ళందరూ దుర్యోధన వైపు వెళ్ళారు, ధర్మం తరపు వైపు ఉన్న వాళ్ళందరూ యుధిష్ఠిర మహారాజు వైపు వెళ్ళారు. కానీ యుద్ధంలో మనం చూసినట్లయితే ఇరు వర్గాల్లోని చాలామంది మరణిస్తారు. సో దుర్యోధన వైపు మరణించారంటే అర్థం ఉంది, ఎందుకంటే అధర్మము తరపున ఉన్నారు కాబట్టి. అధర్మం తరపున ఉంటే ఎంత గొప్పవాడైనా సరే, స్వయంగా భీష్మ పితామహ అంతటి గొప్పవారికైనా సరే ఓటమి తప్పదు. సో ఆ విషయం మనం అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ మనం చూసినట్లయితే ఇక్కడ పాండవుల తరపు నుంచి కూడా చాలామంది మరణిస్తారు. అది ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే వాళ్ళు స్వయంగా భగవంతుని తరపున వాళ్ళు యుద్ధం చేశారే. ఈవెన్ దోస్ హు ఆర్ ఇన్ ద మిషన్ ఆఫ్ కృష్ణ, దే ఆర్ ఫైటింగ్ ఫర్ కృష్ణ. కృష్ణుడి కోసం యుద్ధం చేశారు, కృష్ణుడి తరపున యుద్ధం చేశారు, వాళ్ళలో కూడా చాలామంది చనిపోతారు. హౌ టు అండర్స్టాండ్ దిస్? సో చూడండి, కాలము అనేది మనం వచ్చే అధ్యాయంలో ఇంకా కాలం అనే కాన్సెప్ట్ గురించి చర్చించుకుంటాము. బట్ సింపుల్గా చెప్పాలంటే కాలం అనేది ఒక సైడే వెళ్తుంది, ఇటు సైడ్ వెళ్ళదు. కాలం అనేది అందరినీ నాశనం చేస్తుంది. ఈవెన్ దోస్ వర్ పయస్, పయస్ అనే పుణ్యాత్ములు కూడా ఆ కాలం అనే దాని ప్రభావం తప్పదు. జస్ట్ బికాజ్ యు ఆర్ మనం భగవంతుని నమ్ముతున్నాము, నెక్స్ట్ భగవంతుని సేవలో ఉన్నాము కాబట్టి నాకేం జరగకూడదు, నాకు ఎటువంటి చెడు జరగకూడదు. సో వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ ఎక్స్పెక్టేషన్. మనకు అటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. నేను చెప్తుంది కొంచెం మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అవ్వచ్చు. అదేంటి ప్రభు, కృష్ణుడు సేవ చేస్తున్నప్పుడు మనకేం కష్టం రాకూడదు కదా, లేకపోతే కృష్ణుడు సేవ చేస్తున్నప్పుడు కృష్ణుడు అని మనం చూసుకోవాలి కదా, కృష్ణ స్వయంగా ప్రామిస్ చేస్తారు కదా యోగక్షేమం మహామ్యహం అని చెప్పి. కృష్ణ ప్రామిసెస్ యోగక్షేమం, ఐ టేక్ కేర్ ఆఫ్ సచ్ ఎ పర్సన్. సో మరి మీరు ఇక్కడ చెప్తున్నారు ఆ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు అని చెప్పి, వాట్ డస్ దిస్ మీన్? సో దెన్ వాట్ డస్ ఇట్ మీన్ బై లార్డ్స్ ప్రొటెక్షన్? అంటే భగవంతుడు రక్షణ అంటాము, రక్షణ అంటే మరి ఇక్కడ 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 ఏమిటి అని చెప్పి ఇక్కడ వస్తుంది. యు సీ కృష్ణస్ ప్రొటెక్షన్, భగవంతుని యొక్క రక్షణ అంటే అది కేవలము శారీరక స్థాయిలో మాత్ర స్థాయిలోనే మనం చూడకూడదు. శారీరక స్థాయిలో చూస్తే కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు మనం ఈ సందర్భంలో చూసుకున్నట్లయితే పాండవుల యొక్క ఐదుగురు పుత్రులు, ద్రౌపది ఐదుగురు పుత్రులు, వాళ్ళకి కృష్ణుడికి తెలియకుండా చనిపోయారా చెప్పండి? యాక్చువల్గా పాండవులు అక్కడ పడుకోవాల్సింది, అశ్వత్థాముడు వచ్చింది పాండవుని చంపడానికి, కానీ కృష్ణుడికి తెలుసు కాబట్టి కృష్ణుడే కావాలని చెప్పి పాండవుని వేరే దగ్గర ఆరోగ్య పడుకోమని చెప్పి అక్కడ పాండవు వాళ్ళ యొక్క పుత్రుల్ని అక్కడ ఉంటారనమాట. సో ఆ విధంగా వాళ్ళు మరణిస్తారు. వాళ్ళు మరణించినప్పుడు యాక్చువల్గా ఇది భాగవతం రాదు, మహాభారతంలో వస్తుంది కృష్ణధర్మ ప్రభు బుక్ చదివినప్పుడు. సో అక్కడ ద్రౌపది రోధిస్తుంది తన ఐదుగురు పుల్లలను, వాళ్ళ మొండేలు చూసి తలలు కూడా ఉండవు, ఎంతో రోధిస్తుంది. కృష్ణుడు వైపు చూస్తుంది అనమాట, ఎందుకంటే ఆవిడకి తెలుసు షీఈ్ ఎ ప్యూర్ డివోటీ, శుద్ధ భక్తురాలు కాబట్టి కృష్ణుడు తెలియకుండా ఏం జరగదు, కృష్ణుడు కృష్ణుడు శాంక్షన్ లేకుండా కూడా ఏం జరగదు. సో వన్ థింగ్ ఈజ్ ఆల్ నోయింగ్, అనదర్ థింగ్ ఈజ్ కాల్డ్ యూనో యూనో హీఈస్ ఆల్ పవర్ఫుల్, ఆల్ కాగ్నిజెంట్ అండ్ ఆల్ పవర్ఫుల్. ఆల్ కాగ్నిజెంట్ అంటే సర్వజ్ఞుడు, ఆల్ పవర్ఫుల్ అంటే సర్వశక్తివంతుడు. భగవంతుడు కేవలం సర్వజ్ఞుడు మాత్రమే కాదు, సర్వశక్తివంతుడు కూడా. అంటే మనకు కొన్ని తెలుస్తుంది ఇలా అవ్వబోతుంది అని చెప్పి, అయినా మనం ఏం చేయలేము. కానీ భగవంతుడు అలా కాదు, అతను సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు కూడా. కాబట్టి భగవంతుడు తలుచుకుంటే దాన్ని ఆపగలము. సో ఇట్ డిడెంట్ హ్యాపెన్. ద్రౌపది కృష్ణుడు అప్పుడు చూస్తుంది, కృష్ణుడు ఏం మాట్లాడరు, ఆవిడ ఏడుస్తుంది. తర్వాత కృష్ణుడు ఒకటే అంటారు, కృష్ణుడు మీరు మహాభారతం చదివితే మీరు చూడొచ్చు, హీ సేస్ మై డియర్ ద్రౌపది, వీళ్ళు దే కేమ్ టు దిస్ వరల్డ్, ఈ లోకాన్ని దేనికి వచ్చారు, నా యొక్క ఈ మిషన్, దిస్ మిషన్ వాట్ ఇస్ దట్ మిషన్, పరిత్రాణాయ సాధన వినాశాయ దుష్కృతం, నా యొక్క ఈ మిషన్ ఫుల్ఫిల్ చేయడానికి వచ్చారు, నా మిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు తిరిగి నా దగ్గరికి వచ్చారు అంటారనమాట. సో ఎక్స్టర్నల్గా చూస్తే కృష్ణుడు వాళ్ళని రక్షించలేదు, కానీ కృష్ణుడు వాళ్ళని రక్షించలేదా అంటే నో, కృష్ణ సేవ్డ్ దెమ్. యాక్చువల్లీ కృష్ణ హ్యాడ్ ఏ పర్పస్ ఫర్ దెమ్. వాళ్ళకి భగవంతుడికి మనలో మన ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒక రకమైన నో, దేర్ ఇస్ ఏ పర్పస్ ఫర్ అస్. సో మనము వన్స్ వీ డన్ విత్ యర్ పర్పస్ అండ్ వీఆర్ సక్సెస్ఫుల్, మనం మన జీవితాన్ని సక్సెస్ చేసుకున్నట్టు లెక్క. సో భగవంతుడు మనం రక్షిస్తాడంటే ఏం, దేన్ని రక్షిస్తారంటే మన భక్తిని, మన భక్తి యొక్క సేవను రక్షిస్తారు భగవంతుడు. హీ ప్రొటెక్ట్స్ అవర్ డివోషన్ ఫస్ట్ థింగ్, విచ్ మీన్స్ వాట్, భక్తులు ఒకసారి భగవంతుడి శరణికి వెళ్ళిన తర్వాత మనము దారి తప్పుతున్నా సరే, లేకపోతే ఇంకే విధంగా అవుతున్నా సరే, భగవంతుడు మనకి టైమ్ అండ్ అగైన్ ఈ రిమైండ్స్ అస్. ఏ విధంగా, స్వయంగా చెప్పొచ్చు, సాధువుల ద్వారా చెప్పొచ్చు, శాస్త్రం ద్వారా చెప్పొచ్చు, ఇది ఒకటి. రెండవది మన భక్తిని దట్స్ లైక్ నేహా విక్రమ నాశస్తి నాశోస్తి, మన భక్తిని ఎప్పటికీ పర్మనెంట్గా ఉంచుతారు. భక్తి అనేది అది ఇట్ డజంట్ డిస్ట్రాయ్, అది దానికి నాశనం అని ఉండదు. స్వల్పమస్య ప్రియస్య ధర్మస్య త్రాయితో మహతో భయాత్. సో మన భక్తి యొక్క సేవని, మన భక్తి భావనని భగవంతుడు రక్షిస్తాడు. మన శరీరాన్ని కూడా రక్షిస్తారు అవసరం అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, పాండవులు చూసినట్లయితే, భగవంతుడు పాండవుల యొక్క శరీరాన్ని కూడా రక్షించాడు. అర్జునుడు రక్షించాడా లేదా, విదుషుని రక్షించాడు. సో కృష్ణ భీముని రక్షించాడు అని పాండవులు అందరినీ ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఎన్నెన్నో సార్లు భగవంతుడు రక్షించాడు. అంటే భగవంతుడు మన యొక్క ఈ జీవితాన్ని, శరీరాన్ని కూడా రక్షిస్తారు, అది అవసరం అనుకుంటే. సో ఇఫ్ కృష్ణ విష్ యూ కెన్ డూ ఇట్, లైక్ ప్రహ్లాదుడు రక్షించాడు భగవంతుడు. పరీక్షితుడి గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం కదా, పరీక్షితుని రక్షించాడు భగవంతుడు. సో ఈ విధంగా కృష్ణ కెన్ ఈవెన్ సేవ్ అంటే అట్ ఏ ఫిజికల్ లెవెల్ ఆల్సో, భౌతికంగా కూడా భగవంతుడు మనల్ని రక్షించవచ్చు. కానీ కొన్నిసార్లు భౌతికంగా భగవంతుడు మనల్ని అంటే బాహ్య రూపంలో చూస్తే రక్షించలేదు అనిపించవచ్చు. కాబట్టి మనము దానికి కారణం ఏమిటంటే, కృష్ణ హ్యాజ్ ఎ ప్లాన్. భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా తన సేవలో ఉపయోగించాలనుకుంటారు. భౌతికంగా కొన్నిసార్లు రక్షించకపోయినా సరే భగవంతుడు మనల్ని రక్షించలేదు అనుకోకూడదు, ఎందుకంటే భగవంతుడు రక్షణ అనేది అనేక స్థాయిల్లో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, నేను గత నెలలో మనం ఒక స్టోరీ చదువుకున్నాం, లాదిని మాతాజీ అని చెప్పి. లాదిని మాతాజీ ఆఫ్రికాలో ప్రచారం చేసేవారు ఆవిడ. కొన్ని కారణాల వలన అక్కడ ఉన్న దిస్ ద సో కాల్డ్ దట్ యాంటీ సోషలిజం టెర్రరిస్ట్స్ వాళ్ళ చేతుల్లో ఆవిడ హతమవుతుంది. సో నియోఫైట్ డివోటీస్ కొత్తగా వచ్చిన భక్తి జీవితంలో వచ్చిన వాళ్ళు కనిపించవచ్చు. అదేంటి, కృష్ణుడు సేవ కోసం వెళ్ళింది, ఆవిడ ఇంచుమించు శుద్ధ భక్తురాలు, ఇస్కాన్లో అందరూ ఆయన శుద్ధ భక్తురాలు అంటారు, అటువంటి స్త్రీకి అటువంటి కష్టం ఎలా వచ్చింది అని చెప్పి. సో అంటే భగవంతుడు రక్షించలేదా అని చెప్పి. నో, యు షుడ్ నాట్ థింక్ లైక్ దిస్. యు థింక్, మనం అనుకున్నామంటే మనకి భగవంతుని మీద ఇంకా పూర్తిగా నమ్మకం కుదరలేదు అని చెప్పి, అంటే మనం ఇంకా కనిష్ట స్థాయిలో ఉన్నామని చెప్పి మన దాని అర్థం. సో కృష్ణస్ ప్రొటెక్షన్ ఇస్ అట్ మల్టిపుల్ లేయర్స్. సమ్టైమ్స్ ఫిజికల్గా కూడా రావచ్చు, సమ్టైమ్స్ ఫిజికల్గా రాకపోవచ్చు కూడా. భక్తుల్లో కూడా కొంతమంది యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, దాని అర్థం వాళ్ళకి భగవంతుడు రక్షణ కల్పించలేదా అని చెప్పి కాదు. శ్రీల ప్రభుపాదుల వారికి ఒకసారి ఇదే అంటే సంథింగ్ సిచ్యువేషన్ సిమిలర్ సిచ్యువేషన్ అవుతుంది. ఒకసారి ఒక వ్యక్తి భగవంతుడికి భోగం అర్పించడం కోసము పళ్ళు కట్ చేస్తుంటారు. పళ్ళు కట్ చేస్తున్నప్పుడు సడన్గా ఏమవుతుంది, ఆ చాకు స్లిప్ అయిపోయి అతని వేలుకు తగులుతుంది. అతని వేలుకు తగిలినప్పుడు రక్తం కారుతుంది అనమాట. ప్రభుపాద్ అటువైపు నడుచుకుంటూ వస్తారు, అతను ఆశ్చర్యపోతాడు, కొత్త భక్తుడు. ప్రభుపాద్ చూపిస్తాడు, రక్తం కారుతూ ఉంటుంది. మై ఫింగర్ గాట్ కట్, ఐఎమ్ కటింగ్ కృష్ణాస్ ఫ్రూట్స్. కృష్ణుడి కోసం నేను సేవ చేస్తున్నాను, కృష్ణుడి కోసం చేస్తున్నాను, కానీ ఏమైంది, నా వేలు కట్ అయింది. దట్ మీన్స్ యాక్చువల్గా ఇండైరెక్ట్గా నేను ఏం కంప్లైంట్ చేస్తున్నారు, అరే నేను కృష్ణుడి కోసం సేవ చేస్తున్నాను కదా, కృష్ణుడు నన్ను చూసుకోవాలి కదా, నా వేలు ఎందుకు కట్ అయింది అని చెప్పి అడుగుతున్నారు అక్కడ. సో ఐఎమ్ కటింగ్ కృష్ణాస్ ఫ్రూట్స్ బట్ మై ఫింగర్ గాట్ కట్. అప్పుడు ప్రభుపాదుల వారికి అంటారనమాట, యాక్చువల్లీ యువర్ థ్రోట్ వాజ్ సపోజ్ టు బి కట్ బట్ కృష్ణ మర్సిఫుల్ కట్ ఓన్లీ యువర్ ఫింగర్. అంటే యాక్చువల్గా నీకు ఈ నీ కర్మానుసారంగా నీ మెడ కోసిపోవాల్సిందేమో, కానీ కృష్ణుడు ఆ కర్మ తగ్గించి నీ కేవలం వేలే కోసేలా చేశారని చెప్పి చెప్తారు. సో దిస్ హ్యాస్ టూ మీన్స్. వన్ థింగ్, ప్రభుపాద్ అతని యొక్క భావనని పాయింట్ చేస్తున్నారు. రెండవది, ప్రభుపాద్ ఫిలాసఫికల్గా కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఏ విధంగా అంటే, కృష్ణుడు భక్తులైన తర్వాత మనం వింటాం డివోటీస్ అను కర్మాని నిర్దాహిత కింతుచి భక్తి భాగం అని చెప్పి, తన కర్మని భగవంతుడు స్వీకరిస్తాడు వాస్తవమే, ఎస్పెషల్లీ శుద్ధ భక్తులకి స్వీకరించి అది ఎప్పుడు ఇవ్వాలో ఎంత ఇవ్వాలో భగవంతుడు నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సంబడి కంప్లీట్లీ సరెండర్ టు కృష్ణ, అప్పుడు అతను కర్మ ఏముండదు, భగవంతుడు స్వీకరిస్తారు. కానీ అటువంటి వ్యక్తి కూడా కొన్నిసార్లు జీవితంలో కొన్ని తప్పులు మళ్ళీ మాయావశం అవుతూ ఉండొచ్చు, కొన్ని తప్పులు చేస్తూ ఉండొచ్చు. అటువంటి సమయంలో భగవంతుడు ఏం చేస్తారు, అతనికి మళ్ళీ కొంచెం గుణపాఠం నేర్పడానికి తన అతని కర్మ భగవంతుడు తన దగ్గర తీసుకుంటారు. ఆ తీసుకున్న కర్మలో కొంచెం కర్మ వదులుతారనమాట. అప్పుడు అతనికి ఒక చెంపదెబ్బ తగులుతుంది, అప్పుడు అతనికి కళ్ళు తెరుచుకుంటాయి, ఓ నేను తప్పుడు దారిలో వెళ్తున్నాను, మళ్ళీ సరైన దారిలో రావాలి అని చెప్పి. సో డివోటీ అంటే అర్థం ఏంటంటే, ఇన్ హ్యాపీనెస్ ఇన్ డిస్ట్రెస్ ఈ సరెండర్స్ టు కృష్ణ. సుఖంలోను దుఃఖంలోని స్వామి నివ్వైన శరణం అని అనుకుంటారనమాట. అంతేగాని దుఃఖము ఎందుకు వచ్చింది అని అనుకోరు. రెండోది ఏంటంటే, భక్తులు అనేవాళ్ళు భగవంతుడు మనల్ని ఎలా రక్షిస్తారు. సో భగవంతుడు రక్షణ అంటే ఏంటంటే, వన్ థింగ్ ఫర్ షూర్ అంటే అంటే బాడీ లెవెల్ ఆల్సో కృష్ణ హెల్ప్స్ మెనీ టైమ్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ ద రియల్ హెల్ప్ అంటే, వన్ థింగ్ ఫర్ షూర్ యూ విల్ హెల్ప్ ఇస్ దట్ మనల్ని ఈ భవసాగరం నుంచి రక్షిస్తారు భగవంతుడు. అది నిజమైన రక్షణ. శరీరం అంటారా, ఈరోజు కాకపోతే రేపైనా పడిపోతుంది, రేపు కాకపోతే ఎల్లుండి పడిపోతుంది, అందులో డౌటే లేదు. దిస్ బాడీ ఈజ్ మెంట్ టు కొలాప్స్, రైట్? సో హెల్ప్ ఓన్లీ అట్ ద బాడీ లెవెల్, దట్ ఈస్ ఏ ఫోర్త్ క్లాస్ రిలిజియన్. కొన్ని ధర్మాలు భగవంతుడు అంటే నా జబ్బును రోగం చేయ, నా దీన్ని రోగం చేయ, అంతే, అంతకు మించి వాళ్ళకి అవగాహన ఉండదు. కానీ మన సిద్ధాంతం అది కాదు. సో ద రియల్ హెల్ప్ ఈజ్ దట్ నో, ఈ యొక్క పవర్గం నుంచి మనల్ని బయటపడేయడం అనమాట, ఈ జీవన్ మృత్యు నుంచి బయటపడేయడం. అది భగవంతుడు 100% తప్పకుండా చేస్తారు. దట్ ఈస్ ద రీజన్ డివోటీస్, మీరే చూసినట్లయితే భాగవతంలో ఏ శుద్ధ భక్తుడి యొక్క ప్రార్థనలు మీరు విన్నా సరే శారీరక స్థాయిలో వాళ్ళు సహాయం అడగరు. ఇది ఓన్లీ ఆస్క్ ఫర్ యూనో స్పిరిచువల్ డిజైర్స్ ఆర్ ది ఆస్క్ ఫర్ హెల్ప్, ఏ విధంగా నీ సేవలో నా సహాయం కావాలి అని చెప్పి, అంతే తప్ప ఆ శరీరాన్ని కాపాడాలని చెప్పి ఇన్ జనరల్గా ఉండదు. అన్లెస్ ఇట్స్ ఎక్స్ట్రీమ్ కేసెస్, ఏ విధంగా గజేంద్రుడు లేకపోతే ద్రౌపది అటువంటి కేసెస్ తప్ప ఇన్ జనరల్గా అలా మనం చూడము. సో బ్రహ్మదేవుడు కూడా దశమ స్కంధంలో బ్రహ్మదేవుడి ప్రార్థనలో ఇదే వస్తుంది, తత్తేను కంపం సుసమిక్ష మానం అని చెప్పి, గుంజాన ఏవాత్మ హితం విపాక అని చెప్పి. అక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారంటే, దిస్ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. ప్రభుపాద్ ఎన్నెన్నోసారి శ్లోకాలు కోట్ చేస్తారు, భక్తులందరూ తెలుసుకోవాల్సిన శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ఏం చెప్తారంటే, మై డియర్ లార్డ్ అను వన్ హూ ఈగర్లీ అవేట్స్ యూనో ఫర్ యువర్ కాజ్లెస్ మర్సీ వైల్ పేషెంట్లీ సఫరింగ్ ద రియాక్షన్స్ ఆఫ్ హిస్ పాస్ట్ డీడ్స్ ఈజ్ ఏ ఫిట్ పర్సన్ యూనో టు రీచ్ యువర్ అబోర్డ్ టు గెట్ లిబరేటెడ్ అని చెప్తారు. అంటే బ్రహ్మదేవుడు విష్ణు అంటే కృష్ణుడితో ఏమంటారంటే, బ్రహ్మ విమోహన్ లీల తర్వాత ఈ ప్రార్థనలు వస్తాయి. ఏమంటారంటే, ఏ భక్తుడైతే మీ యొక్క కరుణ కటాక్షల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అంటే ఇక్కడ కరుణ కటాక్షాలు అంటే ఇక్కడ తిరిగి తన దగ్గర తీసుకెళ్ళిపోవడం, భగవంతుడు తన దగ్గర మనల్ని తీసుకెళ్ళిపోవడం ఎదురు చూస్తుంటారు. వైల్ పేషెంట్లీ సఫరింగ్ ద రియాక్షన్స్ ఆఫ్ పాస్ట్ డేట్స్, అతను తన యొక్క పాపకర్మముల్ని పేషెంట్లీ అంటే ఈజ్ ఈజ్ యా హీఈస్ పేషెంట్లీ సఫరింగ్ అంటే వాటిని తన యొక్క పాపకర్మల్ని ఉందాగా స్వీకరిస్తూ ఉంటాడనమాట. అంతేగాని భగవంతుని మీద కంప్లైంట్ చేయరు, ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి. కేవలం భగవంతుని మీద గ్రేట్ఫుల్నెస్ కృతజ్ఞత భావంతో భగవంతుని భక్తి చేస్తాడు, తన కష్టాలు కర్మలు సుఖాల కష్టాలని పేషెంట్గా అనుభవిస్తాడు. అటువంటి వ్యక్తి వితౌట్ కంప్లైనింగ్, అటువంటి వ్యక్తి జీవేత యో ముక్తి పదే సదయాభక్, జీవేత యో ముక్తి పదే అటువంటి వ్యక్తి ముక్తికి అర్హుడు, అంటే నీ భగవంతుడు దామానికి అర్హుడు అని చెప్పి బ్రహ్మదేవుడు కూడా చెప్తారు. సో ప్రభుపాదులు వారు ఈ శ్లోకాన్ని చాలా సందర్భాల్లో కోట్ చేస్తారనమాట, అత్తేను కంపం సుసమీక్ష మానవ్ అని చెప్పి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్, దట్ ఈస్ ఎ డివోటీ ఆఫ్ ద లార్డ్. భగవంతుని యొక్క భక్తులు అనే వాళ్ళు శారీరక స్థాయిలో ప్రతిసారి అంటే శారీరక స్థాయిలో ఇట్స్ నాట్ నెసెసరీ ద కృష్ణ హ్యాస్ టు ఎవ్రీ టైమ్ హెల్ప్ అస్. చూడండి, కృష్ణుడు భగవద్గీత చెప్పారు స్వయంగాన, అక్కడ కృష్ణుడు స్వయంగా చెప్తారు కి నా అనుమతి లేదంటే ఏం జరగదు అని చెప్పి. కానీ తర్వాత అభిమన్యుడు చనిపోతారు, ఆ టైంలో అర్జునుడు పంచపాండవులు జయద్రథుడి యొక్క హీ కైండ్ ఆఫ్ బ్లాక్స్ జయద్రథుడు, అతనికి వరం వస్తుంది కాబట్టి. అప్పుడు అభిమన్యుడు కౌరవుల చేతిలో వధింపబడతారు. కానీ మీరు చూసినట్లయితే అర్జునుడు ఆ ప్రశ్న అడిగాడా? అర్జునుడు ఇప్పుడు నిజంగా భక్తులు అనేవారికి ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటే, కృష్ణ నువ్వే చెప్పావు నువ్వు భగవంతుడు అని చెప్పి నేను కూడా ఒప్పుకున్నాను, పరంబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవ దట్ యు ఆర్ ద సుప్రీం పర్సన్, కాబట్టి మరి ఇప్పుడు ఇలా ఎందుకు అయింది, నా కొడుకు ఎందుకు చనిపోయాడు, అటువంటి ప్రశ్న అర్జును అడగలేదు కూడా, భగవంతుడు క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అర్జునుడికి ఆ యొక్క అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి, హీ హ్యాస్ దట్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ నాట్ ద రైట్ ఎక్స్పెక్టేషన్ భగవంతుడి నుంచి మనము. ఇట్స్ నాట్ దట్ భగవంతుడు తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం ప్రతిసారి మనం శారీరకంగా సహాయం చేయాలి లేకపోతే మనము భగవంతుడు లేనట్టే. నో, దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ ఫూలిష్ కనిష్ఠ అధికారీస్, దట్స్ నాట్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ డివోటీస్. ఓకే, నెక్స్ట్. తర్వాత ఈ విధంగా కృష్ణుడు మరియు అక్కడున్న బ్రాహ్మణులు అందరూ అక్కడున్న కౌరవుల్ని పాండవులు అందరినీ ఓదారుస్తారు. తర్వాత కృష్ణుడు యుధిష్ఠిర మహారాజ్ చేత మూడు అశ్వమేధ యజ్ఞాలు చేయిస్తారనమాట. దేనికి? ఆ జరిగిన వినాశనానికి పరిహారంగా. అండ్ కృష్ణుడు యాక్చువల్గా యుధిష్ఠిర మహారాజ్ దుర్యోధన చేసి ఎన్ని తప్పులు చేస్తాడు, కానీ కృష్ణుడు యుధిష్ఠిర మహారాజ్ బికాజ్ ఆఫ్ కృష్ణ సపోర్ట్. యాక్చువల్లీ కౌరవుల ఆర్మీ పాండవుల ఆర్మీ కంటే చాలా చాలా పెద్దది, భాగవతం మొదటి స్కంధంలోనే వస్తుంది. ఎలా వస్తుంది అంటే కౌరవుల యొక్క ఆర్మీ దేంతో పోల్చబడుతుంది, మహాసముద్రంతో పోల్చబడుతుంది. ఆ మహాసముద్రాన్ని దాటి వెళ్ళడం అనేది అసాధ్యం, కానీ పాండవులు కృష్ణుడు శరణం తీసుకున్నారు. కృష్ణుడు అనేవాడిని ఇక్కడ ఒక పడవతో పోల్చారనమాట. కృష్ణ ఈజ్ లైక్ ఏ బోట్, ఆ బోట్లో వాళ్ళు ఆశ్రయం తీసుకున్నారు కాబట్టి ఈ సముద్రాన్ని దాటగలిగారు. ఏ సముద్రము? కౌరవుల యొక్క సైన్యము. కౌరవుల యొక్క సైన్యం అనే సముద్రాన్ని దాటగలగలిగారు. ఎలాగ దాటగలిగారంటే కృష్ణుడి వలన. తర్వాత ఆ కౌరవ వంశం అంతా నాశనమైంది. ఎందుకు నాశనమైంది అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ చెప్పబడుతుంది, ఎందుకంటే బికాస్ దే హ్యావ్ టచ్డ్ ద హెయిర్ ఆఫ్ ద్రౌపది. ద్రౌపదికి అవమానించారు కాబట్టి. ద్రౌపదిని అవమానించింది ఎవరు? దుశ్శాసనుడు. కానీ ఇక్కడ ఏమని చెప్పబడిందంటే సుత గోస్వామి ఏం చెప్తారంటే కేవలం దుశ్శాసనుడే కాదు, ఎవరైతే ద్రౌపదికి అవమానం జరగడానికి కారకులయ్యారో వాళ్ళందరి ఆయుష్ తగ్గిపోయింది అని చెప్పి చెప్పబడుతుంది. ఆల్ దేర్ యూనో లైఫ్ స్పాన్ డిటరియరేటెడ్. దుశ్శాసనుడు అవమానిస్తాడు కానీ కేవలం దుశ్శాసనుడికి మాత్రమే ఆ రియాక్షన్ దొరకలేదు. అక్కడున్న సభలో ప్రతి ఒక్కరూ అన్యాయాన్ని చేసిన వాడు తప్పైతే అన్యాయాన్ని చూస్తూ సహించిన వాడిది కూడా, అన్యాయాన్ని చూస్తూ సహించేవాడిది కూడా తప్పే. అంటే అలాగని చెప్పి అందరి తప్పు కాదు, అంటే యూఆర్ ఇన్ ఎ పొజిషన్ టు రిఫార్మ్ బట్ యు ఆర్ కీపింగ్ క్వైట్. అంటే నువ్వు ఆ పరిస్థితి చక్కదిద్దే అధికారం నీకు ఉంది, అయినా అధికారాన్ని స్వీకరించలేదు. ధృతరాష్ట్రుడికి అధికారం ఉంది, భీష్ముడికి అధికారం ఉంది, ద్రోణాచార్యుడికి అధికారం ఉంది, దుర్యోధనుడికి అధికారం ఉంది, కానీ వీళ్ళెవరూ దుశ్శాసనుడిని ఆపలేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ రియాక్షన్ తగులుతుంది, ద్రౌపది యొక్క రియాక్షన్. కేవలం దుశ్శాసనుడికి మాత్రమే కాదు, యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ భీష్మ పితామహ లాస్ట్ భీష్మ పితామహ ఓటమికి ఒక కారణం ఏమిటంటే అతడు స్వయంగా ద్రౌపది అడుగుతుంది, పితామహ మీ కళ్ళెదురుగా తప్పు అవుతుంది, ఇది తప్పా కాదు మీరు చెప్పండి. అంటే భీష్మ పితామహ చెప్పడు, మిసేస్ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ డిఫికల్ట్ అసర్టే అంటారు అనమాట, ఏది రైట్ ఏది రాంగ్ చెప్పడం కష్టం అని చెప్తారు. సో దే ఆర్ ఇన్ ఎ పొజిషన్, కానీ కొన్ని కారణాల వలన వాళ్ళు దాన్ని ఖండించలేకపోతారు. దానివలన ఏమవుతుందంటే ఒక స్త్రీకి నిండు సభలో అన్యాయం జరుగుతుంది. యాక్చువల్గా ప్రభుపాదం రాస్తారు పతివ్రత స్త్రీ, అది కూడా ఒక పతివ్రత స్త్రీకి స్త్రీని మనం ఏడిపిస్తే ఆ వంశం నాశనం అయిపోతుందని చెప్పి చెప్పబడింది. సీతమ్మ వారిని పట్టుకుంటే రావణుడు మాత్రమే కాదు, రావణ రాజ్యం మొత్తం నాశనం అయిపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే ద్రౌపది పతివ్రత స్త్రీ, ఆవిడ్ని కష్టపెట్టాడు దుశ్శాసనుడు, దానివల్ల ఆ కురు వంశమే నాశనం అయిపోయింది. వీ కెన్ సీ దాట్. సో ఇక్కడ ప్రభుపాద పర్పోర్ట్ రాస్తారు, సూపర్ పర్పోర్ట్, పర్పోర్ట్ నెంబర్ 5. ప్రభుపాద ఏమని రాస్తారంటే చూడండి, వన్స్ లైఫ్ స్పాన్ ఇస్ రెడ్యూస్డ్. యాక్చువల్గా 6 కారణాలు ఉంటాయి, కానీ 6 కారణాలు ఒక కారణమే రాస్తారు. ఫస్ట్ కారణం ఏంటంటే వెన్ వీ నేను ఇన్సల్ట్ను ద 5 కైండ్స్ ఆఫ్ పీపుల్, ఎవరంటే స్త్రీలు, బ్రాహ్మణులు, పిల్లలు, వృద్ధులు, ఆవులు, గోవులు, ఈ ఐదుగురిని బికాజ్ దే ఆర్ మెంట్ టు బీ షెల్టర్డ్, వీళ్ళకి ఆశ్రయం ఇవ్వడం ధర్మము. కాబట్టి అటువంటి వాళ్ళకి హింసించిన, అటువంటి వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించకపోయినా సరే ఏమవుతుంది, ఒక ఆయుష్ తగ్గిపోతుందని చెప్పి చెప్పబడింది. స్త్రీలను ఎందుకు రక్షించాలి? కారణం ప్రభుపాద చెప్తారు. స్త్రీలను ఎందుకు రక్షించాలంటే స్త్రీలను రక్షించకపోతే ఏమవుతుంది, వర్ణ సంకర ఏర్పడుతుంది. వర్ణ సంకర అంటే పీపుల్ ఆఫ్ 4th గ్రేడ్ పీపుల్ జన్మిస్తారు. వర్ణ సంకర అంటే యాక్చువల్గా బ్రాహ్మణుడు ఒకప్పుడు సంతానంలో బ్రాహ్మణుడే పుట్టేవారు, క్షత్రియుడే పుట్టేవారు. వర్ణ సంకర అంటే బికాస్ ఆఫ్ ద జెండర్ మిక్సింగ్ స్త్రీలు తన పవిత్రతను కోల్పోతే ఏమవుతుంది, వర్ణ సంకర జాతి వస్తుంది. ఈరోజు కలియుగంలో ఉన్నవాళ్ళు ఇంచుమించుగా అందరూ వర్ణ సంకర జాతి. అందుకనే కనీస సంస్కారం అంటే ఏంటి తెలియదు. ఏ స్త్రీ కనిపించినా సరే కామంతోనే చూస్తారు, ప్రతీదీ నాకెందుకు అంటారు. యా ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు, పాండవులు కూడా సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ప్రతిఘటించలేదు అని చెప్పి. పాండవులు సైలెంట్గా లేరు. యాక్చువల్గా పాండవులు ఆ జూదంలో తన భార్యని పరంగా పెడతారు, అది తప్పు యుధిష్ఠిర మహారాజ్ది. కానీ భార్యని పెట్టిన తర్వాత భార్యను కోల్పోతారు, భార్య మీద యాక్చువల్గా పాండవులు హక్కు కోల్పోకపోతారు. కాబట్టే దుర్యోధన అంటాడు, ఇప్పుడు నీ భార్య మీది కాదు నాది, తీసుకొస్తాను అని చెప్పి తన భార్య మీద హక్కు ఒక రకంగా కోల్పోతారు. లేకపోతే భీముడు ఎందుకు ఊరుకుంటాడు అక్కడ? భీముడు గద పట్టుకున్నాడు, గదని తిప్పుతున్నాడు అయినా సరే, కానీ ఏం చేయలేకపోతున్నాడు. కాకపోతే అది అన్యాయంగా పాండవుల్ని ఓడిస్తారు, ప్లస్ స్త్రీని అలా చేయకూడదు. బట్ దే యుధిష్ఠిర మహారాజ్ మిస్టేక్ ఇస్ గ్యాంబిల్డ్, అది వేరే లెసన్. కాకపోతే యుధిష్ఠిర అక్కడ మనం చూసినట్లయితే అక్కడ పాండవులు దాన్ని ప్రతిఘటించే స్థాయిలో లేరు. కౌరవులు ఉన్నారు, దే ఆర్ ఇన్ ఎ పొజిషన్. దుర్యోధనుడి కన్నా పై లెవెల్లో ఎవరున్నారు? ధృతరాష్ట్రుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నారు, ద్రోణాచార్యుడు ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేదు. ఎనీహౌ కమింగ్ బ్యాక్, సో మనం ఏం చెప్తున్నాము, ఆ స్త్రీలు వర్ణ సంకర జాతిని, స్త్రీలను రక్షించకపోతే వర్ణ సంకర జాతి అవుతుంది. రక్షించడం అంటే స్త్రీలు అనేవాళ్ళు ఎప్పుడూ ఒకరి ఆశ్రయంలో ఉండాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, స్త్రీలను ఎప్పుడు అగౌరవపరచకూడదు. దట్ ప్రభుపాద కూడా చెప్తారు, ఇస్కాన్ సొసైటీ గురించి చెప్పినా సరే, దట్ సొసైటీ విత్ డజంట్ రెస్పెక్ట్ ఓల్డ్ పీపుల్, విమెన్, చిల్డ్రన్ అండ్ కౌస్, బ్రాహ్మణస్, దట్ ఈస్ ద ఫోర్త్ క్లాస్ సివిలైజేషన్. మందిరంలోనైనా సరే, అందుకనే వృద్ధులకి ప్రసాదం లైన్ అయినా సరే, వృద్ధులకి, పిల్లలకి, స్త్రీలకి మనం కొంచెం స్పెషల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇవ్వాలి. కానీ మనమే ముందు వెళ్ళిపోతాము, వాళ్ళకి అరే ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు, వరిష్ఠ వైష్ణవులు, వాళ్ళు లైన్లో నిల్చొని నాకు సంబంధం లేదు, ఐ విల్ బి ఫస్ట్. దట్ మీన్స్ ఆ యొక్క వైష్ణవ కమ్యూనిటీకి ట్రైనింగ్ లేదని అర్థం. సో ట్రైన్డ్ వైష్ణవ కమ్యూనిటీ మీన్స్ స్త్రీలని, పిల్లల్ని, వృద్ధులని, ఆ గోవులని రక్షిస్తారు. స్త్రీలను ఎలా రక్షించాలి? నెక్స్ట్ పిల్లల్ని ఎందుకు రక్షించాలి అంటే, పిల్లలని అంటే ఈ జన్మ అనేదే మనకి ఈ భవసాగరాన్ని దాటడానికి, కాబట్టి ఈ యొక్క పిల్లలకి అంటే ఫర్ చిల్డ్రన్ సంస్కారాలు ఎలా రక్షిస్తాము, పిల్లల్ని సంస్కారం చేయడం ద్వారా రక్షిస్తాం. అంటే స్టార్టింగ్ గర్భాధాన సంస్కారం ప్రభుపాద చెప్తారు, అన్ని రకాల సంస్కారాలు చేయాలి వాళ్ళకి. అప్పుడేమవుతుందంటే వాళ్ళ యొక్క సటిల్ బాడీ ఆధ్యాత్మిక జీవితానికి అనుకూలంగా తయారవుతుంది, ఆ విధంగా పిల్లలకు రక్షణ ఇస్తారు. వృద్ధులకి ఏ విధంగా రక్షణ ఇవ్వాలి? ఎందుకంటే వృద్ధులు అంటే వాళ్ళు తమ ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ దర్ లైఫ్స్, వాళ్ళ జీవిత చరణాంకానికి వచ్చారు, కాబట్టి వాళ్ళకి మనము రక్షణ ఎలా ఇవ్వాలంటే, వాళ్ళని భగవంతునిలో పూర్తిగా నిమగ్నమై ధ్యానంలో ఉండే విధంగా మనం తోడ్పడాలి, ఆ విధంగా వృద్ధులకు రక్షణ ఇవ్వాలి. బట్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ద ఫిజికల్ నీడ్స్, వాళ్ళకి శారీరక అవసరాలు నువ్వు తీర్చలేకపోతే వాళ్ళు భగవంతుని మీద ఫోకస్ చేయలేరు. సో వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అవసరాలు తీరిస్తే వాళ్ళని భగవంతుని ధ్యానంలో పూర్తిగా నిమగ్నం అవ్వడానికి ఎంకరేజ్ చేయాలి, ఆ విధంగా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి. గోవుల్ని ఏ విధంగా సేవ చేయాలయ్యా అంటే, సో బై కీపింగ్ ద కౌస్ హ్యాపీ, గోవుల్ని ఆనందంగా ఉంచడం ద్వారా అవి పాలిస్తాయి. యాక్చువల్గా ఆనందంగా ఉండే ఆవు యొక్క పాలు మనం తాగితే ప్రభుపాద సేస్ దే స్ట్రెంథన్ దే ఫైన్ ట్యూన్ ద నో బ్రెయిన్ టిష్యూస్. అంటే ఆధ్యాత్మిక జీవితానికి అర్థం చేసుకోవడానికి ఒక రకమైన బ్రెయిన్ కావాలి, ఆ బ్రెయిన్కి ఆవు పాలు పనికొస్తాయని చెప్పి చెప్పబడింది. ద కౌ దట్ ఈస్ ఎ హెల్దీ కౌ. హెల్దీ కౌ అంటే దానికి ఇంజెక్షన్స్ మాత్రలు ఇచ్చే అలాంటి కాకుండానే వాటిని సుఖంగా చూసుకుంటే అవి ఇచ్చే పాలు మనం తాగితే శారీరకంగా కూడానా ప్లస్ మానసికంగా ఈవెన్ ఆధ్యాత్మికంగా కూడా మనకి హెల్ప్ అవుతుంది. హౌ కెన్ ఏ మెటీరియల్ థింగ్ హెల్ప్ యూ స్పిరిచువల్లీ? ఇట్ హెల్ప్స్. అదంతే ప్రభుపాద చెప్తారు కదా, కొన్నిటికి లాజిక్ అడగకూడదు అని చెప్పి. సో కౌ మిల్ హెల్ప్ అస్ స్పిరిచువల్ టు గెయిన్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన జ్ఞానానికి అటువంటి బ్రెయిన్ కోసము ఆవు పాలు అవసరం అని చెప్పి చెప్తారు ప్రభుపాదులు. సిమిలర్లీ బ్రాహ్మణాస్, బ్రాహ్మణాస్ ఎందుకు గౌరవించాలంటే, బ్రాహ్మణాస్ని ఎలా గౌరవిస్తాము, బ్రాహ్మణుని మాటకి గౌరవించడం ద్వారా బ్రాహ్మణుని గౌరవిస్తాం. బ్రాహ్మణుల మాటకి ఎందుకు గౌరవించాలంటే, బ్రాహ్మణులు అనేవాళ్ళు ఈ వర్ణాశ్రమ ధర్మం, ఈ వర్ణాశ్రమ ధర్మం మెయింటైన్ అవ్వడానికి బాధ్యత ఎవరిది అంటే ముఖ్యంగా బ్రాహ్మణులది. బ్రాహ్మణులు బాధ్యత వర్ణాశ్రమ ధర్మం మెయింటైన్ చేయడం అనేది. కాబట్టి బ్రాహ్మణులకు మనం ఏ విధంగా గౌరవిస్తాం, బ్రాహ్మణుల యొక్క మాట విని ప్లస్ బ్రాహ్మణులకు సేవ చేసి, ఈ విధంగా బ్రాహ్మణులు కూడా గౌరవించాలి. సో బ్రాహ్మణులు, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, గోవులు, ఈ ఐదుగురిని మనం రక్షించడం ద్వారా ఆ యొక్క దాన్ని యూ విల్ యాక్చువల్లీ యు ఆర్ యూనో ప్రమోటింగ్ వేదిక్ కల్చర్. వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రమోట్ చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే భగవంతుని సేవ చేస్తున్నట్టు లెక్క, బికాస్ దట్ వర్ణాశ్రమ ధర్మ గివెన్ బై లార్డ్. ఆ విధంగా ఖచ్చితంగా ఆ యొక్క సొసైటీ ఫ్లరిషస్, దట్ సొసైటీ ఫ్లరిష్. ఈవెన్ టెంపుల్ అయినా సరే, ఏ మందిరంలో అయితే స్త్రీలని, పిల్లలని, వృద్ధులని మరియు గోవుల్ని, బ్రాహ్మణుల్ని, వాళ్ళని గౌరవిస్తారో అటువంటి కమ్యూనిటీ బాగా రక్షింపబడుతుంది, అటువంటి కమ్యూనిటీ ఫ్లరిష్ అవుతుంది. బికాస్ వెన్ ద లార్డ్ ఈజ్ హ్యాపీ, మనం కుంతి మహారాణి ప్రార్థనలో వింటాం, భగవంతుడు ఆనందపడితే వెన్ హీస్ గ్లాన్సెస్, వెన్ హీ గ్లాన్సెస్ ఆన్ ఏ ప్లేస్, ఆ ప్రదేశం పూర్తిగా శస్యశ్యామలం అవుతుంది. సో భగవంతుని యొక్క కరుణ కటాక్షాలు మనం పడాలంటే వీళ్ళని రక్షించాలి. భగవంతుని కరుణ కటాక్షం మనం పడితే ఆ ప్రదేశం షష్ఠీశామలం అవుతుంది. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. సో ఈ విధంగా పాండవులు, కృష్ణుడు యుధిష్ఠిరుడు మహారాజు పాండవులు రక్షించాడు ఈ కౌరవుల నుంచి. తర్వాత యుధిష్ఠిరుడు కృష్ణుడు స్వయం మళ్ళీ హీ హెల్ప్డ్ యుధిష్ఠిరుడు మహారాజు. యుధిష్ఠిరుడు మహారాజు చేత 3 అశ్వమేధ యజ్ఞాలు చేయించి అతన్ని ఈ మేడ్ ది ఎంపరర్ ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. యుధిష్ఠిరుడు మహారాజుని చక్రవర్తిగా చక్రవర్తిగా నియమించి కృష్ణుడు తిరిగి తన హస్తినాపురం నుంచి ద్వారకాకి వెళ్ళడానికి పయనమవుతారు. పయనమవుతూ అక్కడ రథం మీద రథాన్ని అధిరోహిస్తారు భగవంతుడు. అప్పుడు ఏమవుతుంది, సడన్గా ఉత్తర పరిగెట్టుకుంటూ వస్తుంది కృష్ణుడి వైపు. ఉత్తర పరిగెట్టుకుంటూ కృష్ణుడి వైపు వస్తుంది. యాక్చువల్గా స్టోరీ ఏమవుతుందంటే, మనం చూసాం కదా ముందు ముందు ముందుకే ముందు లెక్చర్లో, ఈ ద్రోణసుతుడు అశ్వత్థాముడు అతడు అవమానింపబడతాడు. పరే 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 క్రూయల్ పర్సన్, ఒక 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 క్రూరుడు అతడికి చూడండి, బ్రాహ్మణుడు అనేవాడికి అవమానిస్తే చచ్చిపోయినట్టు లెక్క. కానీ అశ్వత్థాముడు బ్రాహ్మణుడు కాదు కదా, బ్రహ్మబంధు. సో హీఈస్ ఎ షేమ్లెస్ పర్సన్. కాబట్టి అవమానింపబడిన బ్రాహ్మణుడు అయితే యాక్చువల్గా అతను సూసైడ్ చేసుకుంటాడు. బట్ దిస్ ఫెలో ఈజ్ సీకింగ్ రెవెంజ్. అతను ఏంటి, అతను క్రోధాన్ని కోరుకున్నాడు అనమాట. అతను తిరిగి పగని పెంచుకున్నాడు అనమాట. కాబట్టి ఆ అవకాశాన్ని, కృష్ణుడు వెళ్ళిపోతున్న అవకాశాన్ని చూసి అతను ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడతారు. ఈసారి ఎవరి మీద విడిచిపెడతారు, ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షితుడి మీద. చూడండి, యాక్చువల్గా పాండవ వంశంలో కూడా, అంటే పాండవుల్లో కూడా నెక్స్ట్ జనరేషన్ మొత్తాన్ని వైప్ చేస్తారు, అవునా కాదా? సో ఈ 5 పుత్రులు పనిపోతారు. అయితే ఈ యొక్క పాండవుల యొక్క చివరి ద ఫైనల్ హియర్ ఏంటంటే, ఆ వంశం చివరి వంశాంకురం ఎవరు, చివరి వంశాంకురం పరీక్షితుడు. అతన్ని కూడా నాశనం చేసేస్తే, అతన్ని కూడా చంపేస్తే ఈ వంశం ఎక్కడితో ఆగిపోతుంది. సో దిస్ ఇస్ ద మైండ్ సెట్ ఆఫ్ అశ్వత్థామ. ఎంతటి క్రూరుడు ఊహించుకోండి. కాబట్టి ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షితుడికి, పరీక్షితుడిపై అతను బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. సో అది ఏ విధంగా వస్తుందంటే, ఒక ఇనుపు, ఒక ఐరన్ యారో, ఐరన్ యారో రూపంలో వస్తూ ఉంటుంది. చాలా ఎంతో ఫైర్ ప్లస్ హీట్ ఎమినేట్ చేస్తూ ఉత్తరకి అర్థమవుతుంది నా గర్భానికి వస్తుంది చెప్పి. ఉత్తర పరిగెట్టుకుంటూ కృష్ణుడికి వస్తుంది. వచ్చి అంటుందన్నమాట, పరిగెట్టుకుంటూ వచ్చి కృష్ణుడు వ్రతం ఎక్కిస్తుంటాడు. అప్పుడు అంటుంది, ఏముంటుందంటే, పాహి పాహి అంటుంది. తర్వాత దేవదేవ జగత్పతి అంటుంది అన్నమాట. సో దేవదేవ జగత్పతి అంటుంది, నహి తత్ అభయం అంటుంది, నాకు మీరు తప్ప వేరే అభయం లేదు, దయచేసి నన్ను కాపాడండి అని చెప్పి ఉత్తర కృష్ణుడిని ప్రాధాయపడుతుంది. కృష్ణుడికి చూస్తారు, కృష్ణుడికి అర్థమవుతుంది ఇది అశ్వత్థాముడి పని అని చెప్పి. తర్వాత అంటుంది, మీరు తలిస్తే ఐ డోంట్ మైండ్ మైసెల్ఫ్ టు బి కిల్డ్, నేను మరణించడానికి తయారే, కానీ దయచేసి నా గర్భంలో ఉన్న నా పిల్లవాడిని కాపాడండి, మీరు తప్ప నా కాపాడడానికి ఎవరు లేరు అంటుంది. షీ సేస్ నహితత్ అన్యతత్ అభయం, అంటే నహితత్ అన్యత అంటే మీరు తప్ప నాకు వేరే ఎవరు, నాకు వేరే అభయం లేదని చెప్పి అంటుంది. చూడండి, ఈ భౌతిక ప్రపంచంలో మనం చూసినట్లయితే సరెండర్ అనే మాట ఇన్ జనరల్గా ఇట్స్ ఎ నెగిటివ్ వర్డ్. బయట ప్రపంచంలో చూడండి, సరెండర్ అనే వర్డ్ పాజిటివ్లు ఎప్పుడు వాడతారా, ఇన్ జనరల్ సరెండర్ ఇస్ ఎ వర్డ్ యూజ్ నెగిటివ్. అంటే ఒకరికి శరణాగతం అవడం అంటే అది భౌతిక ప్రపంచంలో దట్ ఈస్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, అవునా కదా? ఓ వీడు దాసోహం అయిపోయాడు, భారత ఇండియన్ క్రికెట్ టీం, ఆస్ట్రేలియా టీం దాసోహం అయిపోయింది, లేకపోతే ఆస్ట్రేలియా టీం ఇండియాకి దాసోహం అయిపోయింది. దాసోహం అయిపోయింది అంటే అది ఓటమి కింద లెక్క వస్తుంది. ఓటమినే దాసోహం అని చెప్పి తెలుగులో అంటారు, అవునా కాదా? కానీ దాసోహం అంటే సరెండర్. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దాసోహం అంటే సరెండర్ అనే పదం పాజిటివ్, యాక్చువల్లీ ఇట్ ఎన్హాన్సెస్ ద గ్లోరీ ఇన్ డివోటిస్ కేస్. భక్తుల విషయంలో చూసినట్లయితే శరణాగతి, ఈ శరణాగతం అనేది ద గ్రేట్ థింగ్. ఇప్పుడు ఉత్తర ఈ విధంగా కృష్ణుడికి దిస్ వే షీ యాక్చువల్లీ సరెండర్ టు కృష్ణ, అండ్ బై సరెండర్ టు కృష్ణ దిస్ వే, ఈ విధంగా కృష్ణుడు శరణాగతం అవడం వల్ల ఉత్తర పేరు పెరిగింది కానీ తగ్గలేదు. అదే వేరే వ్యక్తికి ఈ విధంగా శరణాగతం అయితే మన వాల్యూ తగ్గిపోతుంది, దాసోహం అయిపోయాడు అంటారనమాట. కాబట్టి ఆ స్త్రీకి దాసోహం అయిపోయాడు, ఆ రిచ్ పర్సన్కి దాసోహం అయిపోయాడు. బట్ హియర్ ఉత్తరాస్ను ఇట్స్ యాక్చువల్లీ అప్రిషియేటెడ్. ఎందుకంటే చూడండి, ఉత్తర వాళ్ళ యొక్క వార్ దేరను ఇన్లాస్, యుధిష్ఠిర మహారాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ఒక్కొక్కరు హేమాహేమీలు, అవునా కాదా? సో మొత్తం ప్రపంచాన్ని జయించిన వాళ్ళు. అర్జునుడి గొప్పతనం ఏంటి, భీముడి గొప్పతనం ఏంటి అంటే, ఇంతటి గొప్ప వ్యక్తులు హేమాహేమీలు ఉన్నా సరే తనకి కష్టం వచ్చినప్పుడు పరిగెట్టుకుంటూ బై డిఫాల్ట్ రెండో ఆలోచన లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళింది, కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. సో దట్ గోస్ టు షో డివోటీ ఆఫ్ ద లార్డ్. భగవంతుని భక్తులకి ఆశ్రయం ఎవరు, స్వయంగా భగవంతుడే. కాబట్టి అంటే అంత భౌతికంగా అంతటి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. యాక్చువల్లీ దే ఆర్ ఆల్ వెరీ క్వాలిఫైడ్, పాండవులు అందరు ఐదుగురు దే ఆర్ వెరీ వెరీ క్వాలిఫైడ్. అయినా సరే ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్ళింది, కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. సో దట్ ఇస్ వై షీఈస్ అప్రిషియేటెడ్ అనమాట. మనం అనుకోవచ్చు ప్రభు అన్యాభిలాషితో శూన్యం అన్నాం కదా, అంటే వారికి శుద్ధభక్తి కింద వస్తుందా? శుద్ధభక్తి కిందే వస్తుంది. ఏ విధంగా ద్రౌపది విషయంలో కూడా. సో వెన్ ఇట్ కమ్స్ టు వన్స్ లైఫ్, ఆ సిచ్యువేషన్లో మన భగవంతుడు కాకుండా ఇంకెవరి దగ్గరకు వెళ్తాం చెప్పండి? సో వీ కెన్ ఆల్వేస్ గో అండ్ బట్ సేమ్ టైం మనం డిమాండ్ చేయకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఉత్తర డిమాండ్ చేయట్లేదు. ఏముంటుంది, పాహి పాహి మహాయోగి దేవదేవే జగత్పతి అంటుందన్నమాట. అని నా అన్నితం తద్ అభయం పశ్యే అని చెప్పి, ఎత్ర మృత్యు పరస్పరం, మీరు తప్ప నాకు వేరే అభయం లేదు అని అంటే తర్వాత మళ్ళీ ఏముంటుంది, మీరు కావలిస్తే అంటే మీరు తరిస్తే నన్ను ఆ యొక్క అస్త్రము నన్ను వధించని, కానీ నా గర్భంలో ఉన్న శిశువుని మాత్రము బతికించండి అంటుంది. సో షీ డిడ్ంట్ ఈవెన్ ఆస్క్ ఫర్ హెర్సెల్ఫ్, తన కోసం నన్ను అడగలేదు. చూసినట్లయితే తన పుత్రుడి కోసం అడిగింది, అది కూడా నా పుత్రుడు అని కాదు. ఎందుకంటే ఆవిడ కూడా తెలుసు పాండవులు శుద్ధ భక్తులు, కృష్ణుడు వాళ్ళు బతకాలను కోరుకున్నారు. కాబట్టి పాండవులు ఫైనల్ హోప్ పరిశుద్ధుడే, పరిశుద్ధ కాకపోతే ఇంకెవరు మిగలలేదు. ఎందుకంటే ఉత్తర భర్త కూడా చనిపోయాడు. దిస్ ఇస్ ద లాస్ట్ హోప్. ఆ వంశానికి ఆఖరి ఆశాదీపము పరిశుద్ధుడు, అతన్ని కాపాడండి అని చెప్పి. ఇట్స్ అ ప్యూర్ డివోషన్ యాక్చువల్లీ ఉత్తర. అది నా ప్రాణం తీసేయండి పర్వాలేదు అంటుంది, అది కూడా మీకు సమ్మతమైతే. షీఈస్ టేకింగ్ షెల్టర్ ఆఫ్ కృష్ణ అండ్ షీఈస్ ఆల్సో లీవింగ్ ఇట్ టు కృష్ణ. ఫైనల్లీ కృష్ణుడి మీద భారాన్ని విడిచిపెట్టేస్తుంది. సో ఉత్తర ఇస్ వెరీ గ్లోరియస్. సో అప్పుడు భగవంతుడికి మొత్తం అర్థమవుతుంది ఇది అశ్వత్థామడి పని అని చెప్పి. పాండవులు కూడా అర్థమవుతుంది, చూస్తారు ఇలాగా వాళ్ళు కూడా తమ తమ అస్త్రాలను బయట తీస్తారు. కృష్ణుడు వెంటనే సుదర్శనాన్ని, భక్త సంరక్షుడు కదా భగవంతుడు, సుదర్శనాన్ని తీసుకొస్తారనమాట. రథం మీదే ఉంటారు, కృష్ణుడు ఆల్రెడీ రథం మీద ఉన్నారు. సో హీ లిఫ్ట్స్ ఇస్ సుదర్శన్, వెంటనే సుదర్శన్ ప్రత్యక్షం అవుతుంది భగవంతుని యొక్క వేలి మీద. అయితే అప్పుడు భగవంతుడు చూడండి, దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. కృష్ణ ఇస్ అ చారిట్, రథం మీదే ఉన్నారు, పాండవులతో అస్త్రాలు తీశారు, కానీ దట్ ఈస్ వెరీ పవర్ఫుల్ బ్రహ్మాస్త్రము. భగవంతుడు ఏం చేస్తారు, పరమాత్మ రూపంలో భగవంతుడు అందరి హృదయంలో ఉంటారు, అవునా కాదా? భగవంతుడు అదే పరమాత్ముడి లోపంలో, పరమాత్ముడిగా ఉన్న భగవంతుడు స్వయంగా, కృష్ణుడే స్వయంగా ఉత్తర గర్భానికి ఈ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తారనమాట. ఈ చతుర్భుజం రూపంలో ప్రత్యక్షమైంది, ఎందుకంటే శిరోదక్ష విష్ణు చతుర్భుజ రూపంలో ఉంటారు, శంఖ చక్ర గదా పద్మాలతో ఉంటారు. ఆ గదతో గదని ఇలా తిప్పుతూ, ఈ సర్కమ్యాంబర్స్ ఈ రొటేట్స్ ఇస్ మేస్ అంటే గద, ఆ గదతో చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తారు. ఆ బ్రహ్మాస్త్రం వస్తుంది, బ్రహ్మ తేజస్సును, బ్రహ్మ తేజ. సో భగవంతుడు విష్ణు తేజ్, సో విష్ణు తేజ ముందు బ్రహ్మ తేజ పనిచేయదు. పాండవులు చూస్తారనమాట ఆ అస్త్రం వస్తుంది, ఇక్కడ అస్త్రము ఏం చేయలేకపోతుంది. యాక్చువల్గా పరిశుద్ధుడికి అప్పటికే ఫస్ట్ అస్త్రం వస్తుంది, అప్పటికే పరిశుద్ధుడికి ఆ అస్త్రం యొక్క వేడి తగులుతుంది. తగులుతా అతను యాక్చువల్గా మండిపోతుంది, ఇంకాసేపు ఉంటే మాడిపోతారేమో. ఆ సమయంలో భగవంతుడు స్వయంగా ఒక పరిశుద్ధుడికి రక్షణ వలయాన్ని ఏర్పరిచి ఆ యొక్క బ్రహ్మ తేజస్సు ఫైనల్గా యూనో నిస్తేజమైపోతుంది, ఆ బ్రహ్మ తేజస్సు, ఆ బ్రహ్మాస్త్రం. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ సర్ప్రైజ్, సూత గోస్వామి స్వయంగా చెప్తారు, ఎవరు చెప్తారు? షోడకాదృశ్యులు చెప్తారనమాట. ఏమంటారు? చూడండి, ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. స్వయం భగవానుడైన కృష్ణుడు, ఈ సృష్టికి స్థితికి ప్రళయానికి మూలాధారుడైన కృష్ణుడు, అటువంటి వ్యక్తికి ఇది పెద్ద కష్టమైన విషయమా అని చెప్పి అంటారనమాట. అంటే సీ ద బ్యూటీ ఇస్ కృష్ణ ఇస్ ఆల్రెడీ దేర్ అవుట్ సైడ్, భగవంతుడు బయటనే ఉన్నారు. అక్కడ అదృశ్యం అయిపోతుంది, అక్కడ ప్రత్యక్షం అవుతూనే ఇక్కడ దేవి ఇక్కడ ఉత్తర గర్భంలో ప్రవేశించి బ్రహ్మస్థాన్ని నిర్వీర్యం చేస్తారు భగవంతుడు. పాండవులు చూస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎవరు అస్త్రాలు తీయలేదు, కానీ ఆ బ్రహ్మాస్త్రము పనిచేయలేదు అనమాట ఉత్తరం మీద. ఈ విధంగా ద బ్రహ్మాస్త్ర ఇస్ కౌంటరాక్టెడ్, బ్రహ్మాస్త్రాన్ని నిస్తేజం చేస్తారు భగవంతుడు. చేసి ఆ విధంగా పరీక్షితుడిని రక్షిస్తారు. పరీక్షితుడు చూస్తారనమాట చతుర్భుజ రూపమైన భగవంతుడిని చూసి, హూ ఇస్ దిస్ పర్సన్, ఎవరు ఈ వ్యక్తి నన్ను కాపాడుతున్నారు అని చెప్పి. అందుకే పరీక్షితుడికి ఇంకో పేరు ఏంటంటే విష్ణురాత్. విష్ణురాత్ అంటే విష్ణువుచే రక్షించబడినవాడు అని చెప్పి. పరీక్షితుడు కూడా ఆ పేరు ఎందుకు వస్తుందో మనం తర్వాత చూస్తాము. దిస్ వే హీ సేవ్స్ ద వంబ్ ఆఫ్ ఉత్తర. తర్వాత అది అందరూ ఆశ్చర్యపోతారు, పాండవులు అందరూ అక్కడే ఉంటారు, అందరూ ఆశ్చర్యపోతారు. కుంతి మహారాణి ఉత్తర అందరూ ఇక్కడ మనం చూసినట్లయితే కృష్ణుడు చెప్తారు, ఏమని చెప్తారంటే భగవంతుడు ప్రమాణం చేస్తారంటే, నేను నా యొక్క అస్త్రాన్ని ఎక్కుపెట్టను అని చెప్తారు. అవునా కదా, కురుక్షేత్ర యుద్ధం, మహాభారత యుద్ధం. సో ఇక్కడ యాక్చువల్గా ఇది కూడా ఒక రకంగా కురుక్షేత్ర యుద్ధంలో భాగమే. ఎందుకంటే సి, అతను ఎందుకు అటాక్ చేశాడు, ఎవరు అశ్వత్థామను ఎందుకు అటాక్ చేశాడు? ఇట్స్ ద పోస్ట్ రిపర్కషన్స్ ఆఫ్ కురుక్షేత్ర వార్. అస్త్రాన్ని ఎందుకు ప్రయోగించాడంటే, ఆ కురుక్షేత్ర యుద్ధం వలన అతనికి జరిగిన నష్టము లేకపోతే ఆ యొక్క క్రోధము అన్ని కలుపుకొని, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద వార్. కానీ కృష్ణుడు చెప్పాలంటే అస్త్రాన్ని ఎక్కుపెట్టకూడదు. అక్కడ అక్కడ సుత్తుగోస్వామి కూడా చెప్తారు, ఏమని చెప్తారంటే కృష్ణుడు అస్త్రాన్ని ఎక్కుపెట్టకూడదు, అయినా సరే కృష్ణుడు అస్త్రాన్ని ఎక్కుపెట్టాడు సుదర్శనాన్ని. సో దేర్ ప్రభుపాద్ రైట్స్ బ్యూటిఫుల్ పర్పట్. ప్రభుపాద్ సేస్ దాట్ చూడండి, కృష్ణుడు స్వయంగా భగవంతుడు, భగవంతుడు అంటే ఈజ్ దట్ అబ్సల్యూట్ ట్రూత్, పరమసత్యం. అవునా కదా, పరమసత్యం, మామూలు సత్యం కాదు, పరమసత్యము. పరమసత్యం ఎప్పుడైనా సరే అసత్యాన్ని పలకొచ్చా? పరమసత్యము అసత్యాన్ని పలకొచ్చా? అది కృష్ణుడు ఒక మాట చెప్పి ఆ మాటను దాటారే. ఇక్కడ చూసాం మనము. సిమిలర్లీ మనం ఇంకెక్కడ చూస్తాం చెప్పండి, రేపు సెక్షన్లో మనం చూస్తాము. భీష్ముడికి ఒకసారి దుర్యోధన బాగా అతన్ని బాగా అవమానిస్తాడు. ఆ అవమాన భారంతో భీష్ముడు తన పూర్తి శక్తి సామర్థ్యాలు ఉపయోగించి అర్జునుడి మీదకి ఆ రోజు అంటే ఒక ఒక అస్త్రాలు ఎంత ఎక్కువ పెడతారంటే వర్షం కంటిన్యూ నాన్ స్టాప్ టొరెన్షియల్ రెయిన్స్ ఆ విధంగా అర్జునుడి మీదకి అస్త్రాలు విడిచిపెడితే కృష్ణుడికి అర్థమవుతుంది, రథం పడిపోతుంది, అర్జునుడి సార్ ఓడిపోతాయని భయం వేస్తుంది. ఆ సందర్భంలో కృష్ణుడు స్వయంగా ఆ రథం చక్రాన్ని తీసుకొని భీష్ముడి మీదకి వస్తారనమాట. అది భీష్ముడు ఆ యొక్క కృష్ణుడు రథాన్ని రథచక్రాన్ని పట్టుకొని తన మీదకి వస్తున్నప్పుడు ఆ రూపాన్ని భీష్ముడు ఎంతో ఆనందిస్తాడు, ఆహా అని చెప్పి. అంటే కృష్ణుడు ఇక్కడ మాట తప్పాడు. ఇన్ జనరల్గా మాట తప్పిన వ్యక్తిని అంటే ఈ రోజుల్లో అయితే నోరు తెలిస్తే అబద్ధాలు ఆడుతున్నారు, కానీ ఆ రోజుల్లో అబద్ధం ఆడడం అనేది వెరీ సీరియస్ ఇష్యూ. మనం రామాయణం విన్నాం కదా, నేను ఇందా దశరథ మహారాజు మాట తప్పకపోవడం వలన తన ప్రాణాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. కానీ తనకి తన ప్రాణాన్ని విడిచిపెడుతున్నది బాధ లేదు, కానీ రాముడిని పంపించాలి బాధ. మాట తప్పడం, మాట కోసము ఎంతవరకు వెళ్ళారు చూడండి రాజులు. అటువంటిది స్వయంగా అది భక్తులే అలాగుంటే భగవంతుడు ఇంకెలా ఉండాలి? సో మాట తప్పడం అనేది యాక్చువల్ చెప్పాలంటే ఇట్స్ ఏ వెరీ గ్రేవ్ మిస్టేక్. కానీ కృష్ణుడికి డజంట్ కేర్, కృష్ణ డజంట్ కేర్ ఫర్ దట్ అనమాట. ఇన్ ద సెన్స్ కృష్ణ అంటే ద సత్యవాక్, సత్యవాక్ అంటే ఎప్పుడు సత్యాన్ని పలికేవాడు అని చెప్పి. సో కృష్ణకి ఇటువంటి బిరుదులు అవసరం లేదు. కృష్ణుడికి ఏం బిరుదు అవసరము? అవసరం అంటే కృష్ణుడికి ఏ బిరుదు ఇష్టము? భక్తవత్సల, భక్తవత్సల గోవింద వస్తుంది ఇక్కడ ఈ శ్లోకంలో. కృష్ణ ఇస్ భక్తవత్సల గోవింద ఫర్ హిమ్, దట్ ఈస్ ద నెంబర్ వన్ ప్రయారిటీ. అగర్ ఆ ప్రయారిటీకి వేరే ఏదైనా ఆటంకం వస్తే ఆ మిగతావి పక్కన పెట్టేస్తారు. బై డిఫాల్ట్ కృష్ణ ఎవర్ బ్రేక్స్ హిస్ వర్డ్స్. కానీ తన భక్తుల కోసము, భక్త వాత్సల్యం, తన భక్తుల కోసము కృష్ణుడు అవసరమైతే తన మాటను కూడా దాటేస్తాడు. బికాస్ హీ డజంట్ వాంట్ భీష్మ, అంటే భీష్ముడు చెప్తాడు అర్జునుడు చావాలి ఈరోజు వస్తాడు, లేదంటే కృష్ణుడు అస్త్రాన్ని ఎక్కిపెట్టాలి, రెండుటేదో అవ్వాలి చెప్పి. అంటే భీష్ముడి మాట కోసం తన మాటను దాటాడు కృష్ణుడు. అదేవిధంగా ఇక్కడ భక్తుల కోసము తన మాటను దాటాడు కృష్ణుడు. వీ కెన్ సీ కృష్ణ ఇస్ సచ్ ఏ గ్లోరియస్ మాస్టర్. హీఈస్ ఓన్లీ కన్సర్న్డ్ ఆఫ్ వన్ థింగ్, నా భక్తులకు భక్త వత్సల్యత. అంటే యా, భక్తులను రక్షించడం అనేది కృష్ణుడికి నెంబర్ వన్ డ్యూటీ, నెంబర్ వన్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని నేను ఇష్టపడతారు. మిగతా అన్ని క్వాలిటీస్ నో ప్రాబ్లం ఫర్ కృష్ణ, దట్ ఇస్ ఆల్ సెకండరీ. ఇక్కడ పాండవుల్ని కాపాడడం కోసం భగవంతుడు తన యొక్క మాటని మళ్ళీ ఒట్టుని తీసి గట్టు మీద పెడతారంటారు కదా, అది విధంగా భగవంతుడు తన మాటని పక్కన పెడతారనమాట. చూడండి, ఇన్ జనరల్గా ఈ లోకంలో వన్ సెల్ఫ్ వి యూజ్ అదర్స్, మన కోసం మనం వేరే వాళ్ళని ఉపయోగించుకుంటామే. కానీ ఇక్కడ కృష్ణుడు తన భక్తుల కోసము తన మాట పడడానికైనా సరే రెడీ. భక్తులు కృష్ణుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనం చూడవచ్చు ఇక్కడ. దట్ ఇస్ కృష్ణ భక్త వత్సల. ఎప్పుడైతే యా ఎప్పుడైతే కుంతి మహారాణి పాండవులు అందరూ చూస్తారో వాళ్ళందరూ అప్పుడు వస్తారు. ఎక్కడికి వస్తారు? దే ఆల్ కమ్ టు కృష్ణ, దే కమ్ టు కృష్ణ అండ్ దెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు థ్యాంక్ కృష్ణుడికి. ఆశ్చర్యంలో చూస్తారనమాట. అక్కడ ఆ శ్లోకంలో వస్తుంది, శ్లోక నెంబర్ 17, పృథక్ సతి అని వస్తుంది అనమాట. అంటే ఏంటంటే కుంతి మహారాణి ద చేస్ట్ డివోటీ ఆఫ్ ద లార్డ్, చేస్ట్ డివోటీ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ పృథక్ సతి అనే పదం గురించి మనం కొంచెం చర్చించుకుంటాము. పృథక్ సతి, సతి సతి అంటే మనం సతి అనే పేరు చాలా వింటాం, సతీ సావిత్రి, సతి అనుసూయ, ఇంకెవరున్నారు, ఎవరు ఉన్నారు. సో సతి, సో సతి అంటే మనం ఏమనుకుంటాము, సతి అంటే సతి మీన్స్ ఇంగ్లీష్లో చేస్టిటి అంటారనమాట, పునీతురాలు, పవిత్రురాలు అని చెప్పి. యాక్చువల్గా చేస్ట్ వైఫ్ అంటే చేస్ట్ వైఫ్ అంటే ఆవిడికి తన హస్బెండ్ తప్ప వేరే ఎవరు, అంటే షీఈస్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ హర్ హస్బెండ్. కేవలం తన భర్త మీద, భర్తే తన తన ఆశ్రయం, భర్తే తన ఆశ్రయం, భర్తే తన ఆనందం, అప్పుడు చేస్ట్ వైఫ్ అంటారనమాట. సిమిలర్గా చేస్ట్ డివోటీ అంటే ఏంటి, సిమిలర్ స్టోరీ. అంటే కేవలం కృష్ణుడు మాత్రమే నా ఆధారం, నాకు వేరే స్వాములు లేరు. చేస్ట్ వైఫ్ అంటే నా భర్తే నా స్వామి, నాకు వేరే స్వాములు లేరు. అంటే పక్కింటి హృతిక్ రోషన్ అయినా సరే మనం అటువంటి చూడడం అనమాట, దట్ ఇస్ చాస్టిటీ. సిమిలర్లీ సో ప్యూర్ డివోటీ, చేస్ట్ డివోటీ అంటే సేమ్ స్టోరీ. చేస్ట్ డివోటీ అంటే నా అంటే అనన్యమైన భక్తురాలు, అనన్యమైన అంటే అన్య నో అనన్య, అనన్య అంటే వేరే ఎవరు, వేరే దేవి దేవతలు, రాజులు, వీళ్ళు వాళ్ళు ఎవరు నాకు ఆశ్రయం కాదు, కేవలం కృష్ణుడు మాత్రమే నా ఆశ్రయము. కుంతి మహారాణి గురించి వస్తుంది సతీ అని చెప్పి, అంటే చేస్ట్ డివోటీ ఆఫ్ ద లార్డ్. సో మన జీవితంలో కూడా వి షుడ్ బి చేస్ట్ డివోటీస్. చేస్ట్ డివోటీస్ అంటే చాస్టిటీ అంటే పునీతురాలు, పవిత్రమైనది అని చెప్పి అర్థం. అంటే డివోటీ చేస్ట్ అంటే అర్థం ఏంటి, అవర్ ఐస్ హ్యావ్ టు బి చేస్ట్, అవర్ ఇయర్స్ హ్యావ్ టు బి చేస్ట్, అవర్ నోస్, అవర్ టంగ్, అవర్ స్కిన్, అంటే మన అన్ని ఇంద్రియాలు కూడా, మన అన్ని ఇంద్రియాలు కూడా చేస్టిటీ మెయింటైన్ చేస్తే దెన్ వీ షుడ్ బి, దెన్ వీఆర్ కాల్డ్ చేస్ట్ డివోటీ. చేస్ట్ అంటే అగైన్ పవిత్రమైనది అనుకోండి, పవిత్రమైన భక్తుడు అంటే అన్ని ఇంద్రియాలు పవిత్రంగా ఉండాలి. పవిత్రం అంటే ఏంటి, ఐస్ ఆర్ చేస్ట్ అంటే ఇప్పుడు భార్య ఉంది, చేస్ట్ వైఫ్ అంటే ఏంటి, ఓన్లీ హస్బెండ్. అదేవిధంగా చేస్ట్ ఐస్ అంటే ఈ యొక్క కళ్ళు కేవలం భగవంతుని సంబంధించిన విషయాలు చూడడానికి మాత్రమే ఉపయోగించాలి. చేస్ట్ ఇయర్స్ అంటే ఈ యొక్క చెవులు కేవలం భగవంతుని కథ చూడడానికి మాత్రమే ఉపయోగించాలి, భగవంతుని శ్రవణం, కృష్ణ కథ మాత్రమే ఉపయోగించాలి. చేస్ట్ నోస్ అంటే భగవంతుని చరణ తులసి, భగవంతుని యొక్క చరణ పుష్పాలు, వాటి కోసం వాటిని వాటిని ఆస్వాదించడం కోసం మాత్రమే ఈ యొక్క నోస్ ఉపయోగించాలి. టేస్ టంగ్ అంటే ఈ యొక్క జిహ్వ అనేది కేవలం భగవంతుని ప్రసాదం స్వీకరించడానికి మాత్రమే ఉపయోగించాలి, అంతేగాని రోడ్డు మీద పడిన ప్రతి చెత్త చెదారం తినడానికి కాదు. దట్ మీన్స్ యువర్ టంగ్ ఈజ్ అన్చెస్ట్. టంగ్ అన్చెస్ట్ అయితే మిగతావన్నీ అన్చెస్ట్ అయిపోతాయి. ఉదర ఉపస్థ వేగమో తెలుసు కదా. సో ఆ విధంగా సో చేస్ట్ డివోటీ మీన్స్ ఆల్ అవర్ సెన్సెస్ ఆర్ టు బి చేస్ట్. సిమిలర్లీ హ్యాండ్స్ భగవంతుని సేవకి ఉపయోగించాలి, లెగ్స్ భగవంతుని సేవకి ఉపయోగించాలి. సవయమన కృష్ణ పదార విందయో వాచాంసి వైకుంఠ గుణాను వర్ణను మనం వింటాం అంబరీష్ మహారాజ్ ప్రేయర్స్. సో దట్ ఇస్ మీన్స్ నో అంబరీష్ మహారాజు తన శరీరంలో ఉన్న ప్రతి ఇంద్రియాన్ని అతను కేవలం కృష్ణుడి సేవకు ఉపయోగించాడు. దట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనో సెన్సెస్ ఆర్ చేస్ట్. దట్ మీన్స్ ద డివోటీ ఈస్ చేస్ట్. సో భక్తుడు ఒక శుద్ధమైన భక్తుడు అంటే తన యొక్క అన్ని ఇంద్రియాలని కేవలం భగవంతుని సంబంధించిన విషయాలకు మాత్రమే ఉపయోగించారు, అప్పుడు అతనికి చేస్ట్ డివోటీ అని చెప్పి చెప్పబడుతుంది అక్కడ. సో విధంగా వీళ్ళందరూ వస్తారు, కృష్ణుడు వైపు చూస్తారు, కృష్ణుడు రథం మీదే ఉంటారు. అండ్ దే ఆర్ నౌ రెడీ టు ప్రే. ఇప్పుడు కుంతి మహారాణి ప్రార్థనలు స్టార్ట్ అవబోతున్నాయి. సో నౌ వీ హావ్ కమ్ టు ద వెరీ ఇంపార్టెంట్ సెక్షన్. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కుంతి మహారాణి ప్రార్థనల కన్నా ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. యు సీ కుంతి మహారాణి షీ న్యూ, ఆవిడికి తెలుసు కృష్ణుడు నా మేనల్లుడు కాదు, కృష్ణుడు పరమ భగవంతుడు, కృష్ణ ఈ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ దేవాది దేవుడు, కృష్ణుడు దేవాది దేవుడు తెలుసు ఆవిడకి. కానీ దేవాది దేవుడు స్వయంగా నా మేనల్లుడి కింద నాకు వచ్చాడు అండ్ కృష్ణుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, దేవుడు వెళ్ళే వ్యవహరించట్లేదు, తన యొక్క మేనత్తని పాదాన్ని ముట్టుకుంటారు, స్వయంగా యుధిష్ఠుడు మహారాజ్ పాదాన్ని ముట్టుకుంటారు భగవంతుడు, అంటే తన సొంత మేనల్లుడిలాగానే వ్యవహరిస్తున్నారు. సో ఆవిడకి ఎప్పుడు అర్థం కాదనమాట, కృష్ణ ఈజ్ బిహేవింగ్ లైక్ మై సన్ ఇన్ లా, కజిన్ కజిన్ సన్, అండ్ హీఈస్ సుప్రీం లార్డ్. కాబట్టి ఆవిడకి భగవంతుడు అనే ఆ యొక్క భావన ఉంటుంది, ఐశ్వర్య భావన ఉంటుంది. కానీ కృష్ణుడు మాత్రం నా నుంచి నన్ను ఒక మేనత్తలాగా ఉండాలని అంటే మేనత్తలా వ్యవహరించాలని కోరుకుంటున్నాడు. భగవంతుడు తనని ఒక భక్తురాలుగా అంటే ఒక తనని భగవంతునిగా చూడాలని కోరుకోవట్లేదు, తనని తన మేనల్లుడి కింద చూడాలని కోరుకుంటున్నాడు. సో కుంతి మహారాణి ఈజ్ లైక్ యూనో షీ నోస్ కృష్ణ ఇస్ గాడ్, కానీ అంటే ఏమి అనలేదు అనకుండా ఉండలేదు ఆ పరిస్థితి కుంతి మహారాణికి ఎప్పుడు. కానీ ఎప్పుడైతే విధంగా చూస్తుందో, బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ నేను దాట్ సో సిషి లార్డ్ వాంట్స్ టు రెస్పెక్ట్, లార్డ్ వాంట్స్ టు రెసిప్రోకేట్ యాజ్ యు నో మెటర్నల్ సన్, సో మెటర్నల్ ఆంట్. సో ఆ విధంగానే వ్యవహరిస్తుంది, కృష్ణుడిని తన మేనల్లుడు లాగానే చూసుకుంటుంది. కానీ హృదయంలో కృష్ణుడు అంటే అమితమైన భక్తి భావం. కానీ ఎప్పుడైతే ఈ సందర్భంలో కృష్ణుడు ఎంత అంటే ఈ యొక్క లీల చూసుకున్నట్లయితే ఏ విధంగా భగవంతుడు తన తనను రక్షించాడు, తన కుటుంబాన్ని రక్షించాడు భక్తుల కోసం. కుంతి సో గ్రేట్ఫుల్, కృష్ణుడు అస్త్రాన్ని ఎక్కిపెట్టాడు, ఎక్కుపెట్టని చెప్పాడు, ఆల్రెడీ ఒకసారి చేశారు, మళ్ళీ రెండోసారి మళ్ళీ అస్త్రాన్ని ఎక్కిపెట్టాడు. ఈ విధంగా కుంతి మనం చూస్తుంది కృష్ణుడు ఈరోజు లేకపోతే మమ్మల్ని ఎవరు కాపాడాడు, నా పుత్రుల్ని ఎవరు కాపాడలేకపోయేవారు కాదు, వీళ్ళని ఎవరు కాపాడలేకపోయేవారు కాదు. సో ఆల్రెడీ అమితమైన ప్రేమ ఉంది మేనల్లుడు భావంలో, అమితమైన భక్తి ఉంది ఏ విధంగా భగవంతుడు అని చెప్పి. కానీ ఇక్కడ ఆవిడ భావం ఎన్నో భావాలు కలిసిపోతాయి అన్నమాట. రెవరెన్స్, రెవరెన్స్ అంటే రెస్పెక్ట్ను, రెవరెన్స్ ఎక్సైట్మెంట్ అంటే భగవంతుడు ఎంత అద్భుతమైన లీల చేశారా, రెవరెన్స్ ఒక ఎక్సైట్మెంటు, డివోషను, నెక్స్ట్ అఫెక్షన్. అఫెక్షన్ అంటే ఆత్మీయత, కుటుంబ సభ్యులు కదా, మేనల్లుడు కదా, కొడుకుతో సమానం అన్నమాట. ఆత్మీయత, అభిమానము, గౌరవము, భక్తి, నెక్స్ట్ ఉత్సాహం అనుకోవద్దు, ఎక్సైట్మెంట్ అంటే ఉద్విగ్నము, ఇన్ని భావనలు కలిసి కుంతి మహారాణి ఇంకా తట్టుకోలేకపోతుంది అనమాట. ఇంకా ఇంకా ఆ డ్యామ్ గేట్స్ ఎత్తేస్తాయి అనమాట. ఇంకా ఇట్ బికమ్స్ ఇంపాసిబుల్ ఫర్ హర్ టు కంటిన్యూ. యాక్చువల్గా కృష్ణుని చూస్తేనే కృష్ణుని చూసి అది ప్రార్థించాలనిపిస్తుంది, కానీ భగవంతుడు అలా కోరుకోడు కాబట్టి ఆవిడ మేనత్తలా వివరిస్తుంది. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఇన్ని ఎమోషన్స్ ఒక్కసారిగా ఆవిడకి పడేసరికి ఆవిడకి తట్టుకోలేక ప్రేయర్స్ బయటకు వస్తాయి ఇంకా ఆవిడకి. యు సి దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రేయర్. ప్రేయర్స్ అంటే ప్రార్థనలు అంటే అది యాక్చువల్గా ఎలా ఉంటుందంట, అది మన హృదయంలో ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ద సోల్. ఆత్మ స్థాయి నుంచి ఆత్మ ఒక రకమైన భావోద్వేగానికి గురి అయినప్పుడు ఆత్మ స్థాయిలో ప్రార్థనలు వస్తాయి, వచ్చి శరీరం అంతా ఇట్ పెర్మియేట్స్ ది ఎంటైర్ బాడీ. శరీరం అంతా వ్యాపించి ఇట్ కమ్స్ అవుట్, ఇట్ వెంట్స్ అవుట్ టు ద టంగ్. ఈ యొక్క జిహ్వా ద్వారా ఆ ప్రార్థనలు బయటకు వస్తాయి. కానీ ఆ ప్రార్థనలు ఎక్కడ ఉద్భవిస్తున్నాయి? ఆత్మ. ఆత్మ ఎప్పుడైతే భగవంతుని యొక్క కృపకి పులకించిపోతుందో అప్పుడు ఆ పులకించిన ఆత్మ నుంచి ఉద్భవించిన యొక్క ఆ భావనలనే ప్రార్థనలు అంటారు. దట్ ఈజ్ యాక్చువల్లీ పోయెట్రీ. అందుకనే అటువంటి ప్రార్థనలు ఎటువంటి ఆత్మ పులకిస్తుంది చెప్పండి? శుద్ధ భక్తుల ఆత్మ పులకిస్తుంది. కాబట్టి అటువంటి ప్రార్థనలు ఏమంటారు? ఉత్తమ శ్లోక అంటారన్నమాట. అందుకే భగవంతుడికి వేరే పేరు ఉత్తమ శ్లోక. అంటే ఉత్తమ శ్లోక అంటే ఇట్స్ యాక్చువల్లీ యాడ్జెక్టివ్, కానీ ఇట్స్ అంటే ఇప్పుడు ఇట్స్ లైక్ నో ఇట్స్ ఇట్స్ వెరీ స్వీట్. ఇట్స్ ఈ నీళ్ళు ఎలా ఉన్నాయో అంటే చల్లగా ఉన్నాయంట. అంటే చల్లగా అనేది ఏంటి? యాడ్జెక్టివ్. వాటర్ అనేది నౌన్. ఓకే. కానీ అంటే సిమిలర్లీ ఉత్తమ శ్లోక అంటే చాయిసెస్ట్ పోయెట్రీ, బెస్ట్ పోయెట్రీ అని అర్థం. అంటే బెస్ట్ బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి గివెన్ టు కృష్ణ. ఈ లోకంలో ఏది బెస్ట్ అయినా అది కృష్ణుడికి సంబంధం చెందుతుంది. సో ఉత్తమ శ్లోక అంటే బెస్ట్ చాయిసెస్ట్ పోయెట్రీ అని అర్థము. సో అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మస్థాయి నుంచి వస్తుంది అది. కానీ భగవంతుడికి వేరే పేరు కూడా ఉత్తమ శ్లోకం అంటే దట్ ఇస్ యాక్చువల్లీ యాడ్జెక్టివ్, బట్ దట్ ఇస్ అసైన్ టు ద లార్డ్. సో అయితే బయట వాళ్ళు కూడా చాలా ప్రేరణలు రాస్తారు, సినిమా పాటలు రాస్తారు, డివోషనల్ సాంగ్స్ రాస్తారు సినిమా సింగర్స్. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయం నుంచి రావట్లేదు, మా ఇంటి నుంచి వస్తున్నాయని. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. అవి ఉత్తమ శ్లోకం అనిపించుకోదు, ఎందుకంటే అది ఒక ఆత్మస్థాయిలో అవి రావట్లేదు కాబట్టి అది ఉత్తమ శ్లోకం అనిపించుకోదు అనమాట. దే ఆర్ వెరీ మెటీరియల్ ఎక్స్టర్నల్ థింగ్స్, వాటి వల్ల అంత శుద్ధిగా ఉండకపోవచ్చు. కానీ శుద్ధ భక్తుల యొక్క హృదయం ఒక రకమైన, వాళ్ళ ఆత్మ ఒక రకమైన భావోద్వేగానికి గురైనప్పుడు ఆ పులకించినప్పుడు వచ్చే యొక్క భావనలు ప్రార్థన రూపంలో బయటకు వచ్చినప్పుడు అవి మనం విన్నప్పుడు అవి మన జీవితాన్ని కూడా మన హృదయాన్ని కూడా పూర్తిగా శుద్ధీకరణ చేస్తాయి. కుంతి మహారాణా ప్రేయర్స్ ఆర్ లైక్ దట్. దే ఆర్ లైక్ యు నో ఆల్ హర్ ఫీలింగ్స్ విచ్ షీఈ్ హోల్డింగ్ భగవంతుని బట్టి తనకున్న ఆత్మీయత, తనకున్న గౌరవము, భక్తి అవన్నీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ అయిన తర్వాత కళ్ళు ఎదురుగా ఎపిసోడ్ అయింది. కట్టలు తెంచుకుంటుంది అనమాట. కట్టలు తెంచుకొని నదీ ప్రవాహంలాగా కుంతి మహారాణి ప్రార్థనలు అందుకుంటూ వస్తాయి బయటికి. ఇట్ ఆర్ రియల్లీ వండర్ఫుల్. షీస్ కన్విన్స్డ్ యాక్చువల్లీ దట్ను పాండవులు అంత గొప్ప వాళ్ళు అయిన నా పుత్రులు, కానీ వాళ్ళని వాళ్ళు ఈరోజు కాపాడుకునే లేకపోయేవారు. మీరు లేకపోయింటే దిస్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. భగవంతుడు కూడా ఈ లీలలు ఎందుకు చేస్తారంటే దీనికోసమే చేస్తారు. ఇప్పుడు కుంతి మహారాణి చూసినట్లయితే ఏ రకంగా కుంతి అంటే భగవంతుడు కుంతి మహారాణి ఎదురుగా చేశారు ఆ లీల. దాంతో కుంతి మహారాణి తన హృదయంలో ఉన్న ఆల్రెడీ ఎంతో ఉంది, కానీ అది వందల రెట్లు, వేల రెట్లు, లక్షల రెట్లు పెరిగి బయటకు వస్తుంది. అదేవిధంగా భక్తులు అనేవారు ఈ యొక్క లీలలు, ఈ యొక్క ప్రార్థనలు విన్నప్పుడు, అంటే ఈ యొక్క లీల విన్నప్పుడు వాళ్ళ హృదయంలో కూడా కృష్ణుడు ఇంత ప్రేమిస్తాడు తన భక్తుల్ని, కృష్ణ లవ్స్ హిస్ డివోటీస్ సో మచ్. తన భక్తుల కోసం భగవంతుడు తన మాటను పక్కన పెడతారా? సో ఈ విధంగా భక్తులకి భగవంతుని పట్ల ఇంత ప్రేమ, భగవంతుని భక్తుల పట్ల ఇంత ప్రేమన చెప్పి భక్తులు కూడా చదివినప్పుడు నేను దట్ హౌ షుడ్ రీడ్ ఇదర్ షుడ్ రీడ్ ఇన్ ఏ హెల్ప్లెస్ అనో సరెండర్డ్ మూడ్ అనమాట. అంటే ఒక హెల్ప్లెస్ అంటే నాకు వేరే ఆధారం, నిస్సహాయ స్థితి. యా ఒక నిస్సహాయ స్థితిలో పూర్తిగా శరణాగతమై మనం ఇటువంటి ప్రార్థన చదివితే కుంతి మహారాణి ప్రార్థనలను ఆర్ ద భాగవతం పేజెస్ చదివితే కృష్ణుడు కూడా అవే కుంతి మహారాణి నిస్సహాయ స్థితిలో చెప్తుంది ఈ ప్రార్థన అనమాట. మనం కృష్ణుడు కూడా ఈ కైండ్ ఆఫ్ ఈ గెట్స్ టచ్డ్. మనం భాగవతం ఆ విధంగా చదివితేనే ఒక నిస్సహాయ స్థితిలో మనము పూర్తిగా ఆత్మీయతతో ఈ విధంగా అంటే కుంతి మహారాణి ఆవిడ ఏ విధంగా చలించిపోయిందో మనము శ్రద్ధగా చదివితే ఆవిడ స్థితిలో మనల్ని మనం పెట్టుకుంటాం అన్నమాట. అప్పుడు మనం కూడా చలించిపోతాము, భగవంతుడు ఇంత భక్తుల్ని ఇంతగా రక్షిస్తాడా అని చెప్పి. అప్పుడు మన హృదయంలో కూడా కుంతి మహారాణి ఎంత కాకపోయినా సరే అట్లీస్ట్ ఒక డ్రాప్ ఆఫ్ ఫీలింగ్స్ భగవంతుని పట్ల మనకు కూడా ఒక డ్రాప్ ఆఫ్ ఫీలింగ్స్ వస్తాయన్నమాట. ఉత్తరాలు చూసుకోవచ్చు, సొంత మామయ్యలు ఉన్నారు గ్రేట్ వారియర్స్, ప్రపంచాన్ని జయించారు, అప్పుడు ఇప్పుడే జయించారు. కానీ వాళ్ళందరూ ఉండగా కృష్ణుడి దగ్గర వెళ్ళింది ఉత్తర. సిమిలర్లీ మనం కూడా అంటే వాళ్ళకి ఉత్తరకి ఆశ్రయం ఎవరు? పాండవులు, గ్రేటెస్ట్ ఎంపరర్స్ ఆఫ్ ది ఎర్త్, భూమండలానికే రాజులు. వాళ్ళు ఉండగా ఆవిడ భగవంతు దగ్గరికి వెళ్ళింది. కానీ మనము చూస్తే మనం కొన్ని కొన్నిసార్లు మన బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తాము, చూసి మనం ఏమనుకుంటాము సరే అంటే వీ గెట్ సో మచ్ సెక్యూరిటీ, మనం తెలియకుండానే మన యొక్క చదువు డిగ్రీలు ఇవి వాటి మనకు సెక్యూరిటీ వస్తుంది. కానీ ఇక్కడ ఉత్తరం చూడండి, దట్ ఈజ్ యాక్చువల్లీ ద ఐడియల్ సిచ్యువేషన్ అప్పుడు. కాబట్టి భగవంతుడు ఇలా ఎందుకు చేస్తారంటే అక్కడ శుద్ధ భక్తులు కూడా ప్రభావితం అవుతారు, అది చదివిన మనలాంటి వాళ్ళు కూడా ప్రభావితమై మనం కూడా భగవంతుని పట్ల మన భావన మన ప్రేమ ఇంకా పెంచుకుంటాను అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ లార్డ్ పెర్ఫార్మ్ దిస్ కైండ్ ఆఫ్ పాస్ట్ టైమ్స్. ఇక్కడ మన ప్రార్థనకు వెళ్ళినట్లయితే సి భగవంత్ కుంతిమాదేవి ప్రార్థనలు 18వ శ్లోకం నుంచి 43వ శ్లోకం 26 శ్లోకాలు వస్తాయన్నమాట. కానీ కుంతిమహారాణి ప్రార్థనలు మొత్తం చూసినట్లయితే కుంతి మహారాణి ప్రార్థనలని 6 భాగాల కింద విభజించవచ్చు. దేర్ ఆర్ 6 అంటే ఆవిడ ప్రార్థనలు 6 కేటగిరీలుగా విభజించవచ్చు అనమాట. మొదటి కేటగిరీ ఏంటంటే షీ యాక్చువల్లీ షీ స్పీక్స్, ఫస్ట్ కేటగిరీ నోయింగ్ లార్డ్, భగవంతుని ఎలా తెలుసుకోవచ్చు అని చెప్తుంది. తర్వాత తన యొక్క అదృష్టాన్ని తన అదృష్టానికి తనే ఆశ్చర్యమైపోతుంది. మూడోది ఏంటంటే మిమ్మల్ని చేరుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి. ఇక కుంతి మహారాణి ప్రార్థన మనం చూసినట్లయితే భగవంతుని యొక్క అంటే ఆవిడ కొంచెం ఐశ్వర్య భావంలో ఉంటుంది. ఐశ్వర్య భావం అంటే గ్రేట్నెస్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు కుంతి మహారాణి ఉంది, కుంతి మహారాణికి జరిగిన ఇటువంటి సంభవ సిచ్యువేషన్స్ బృందావనంలో కూడా బోడం జరుగుతాయి. పూతను చంపుతారు, అగాసురు భవను, దేనికాసురు, పలంబాసురు, ఎన్నెన్నో రాక్షసులను చంపుతారు గోవర్ధన లీల. కానీ వాళ్ళు చూసినట్లయితే బృందావన వాసిస్, వాళ్ళు కృష్ణుని ప్రార్థించట్లేదు. ఎవరైనా ప్రార్థించారా వృందావనంలోని కృష్ణుడిని? యశోద కానీ నందమారది కానీ? ఎందుకంటే వాళ్ళ భావం వేరు, వాళ్ళు దే సీ ఇట్. ఎందుకంటే వాళ్ళది ఐశ్వర్య భావం కాదు, వాళ్ళది రాగాత్మక భక్తి సొద్దు, వాళ్ళది వేరే భావం వాళ్ళది. కానీ కుంతి ఇక్కడ కుంతి మహారాణిది కొంచెం ఐశ్వర్య భావం ఉంది కాబట్టి భగవంతుని యొక్క గొప్పతనం గురించి, భగవంతుని ముఖ్యంగా భగవంతుని యొక్క జన్మ, భగవంతుని యొక్క కర్మ ఈ రెండింటి గురించి ఎక్కువ వర్ణిస్తుంది. తన ప్రార్థనలో 6 కేటగిరీ తీసుకున్నట్లయితే ఫస్ట్ కేటగిరీ భగవంతుని తెలుసుకోవడం ఎలా, నా అదృష్టం ఏమిటి, నెక్స్ట్ యా భగవంతుని చేరుకోవడం ఎలాగా, తర్వాత భగవంతుని యొక్క జన్మ రహస్యాలు, భగవంతుని యొక్క కర్మ రహస్యాలు, తర్వాత దయచేసి నన్ను ఈ లోకం నుంచి ముక్తురాలని చెయ్యి. సో ఈ ఆరు డివిజన్స్ కింద మనం పేర్కొనవచ్చు అనమాట. నౌ వీ విల్ డిస్కస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే కుంతి మహారాణి ప్రార్థనలు మనం కొంచెం ఫాస్ట్గా వెళ్తాము, ఈ రోజు కొంచెం చెప్పుకుంటాము, రేపు మిగతా పూర్తి చేస్తాము. సో కుంతి మహారాణి ప్రార్థనల్లో మన ఆచార్యులు దాన్ని అంటే ఈ ప్రార్థన తర్వాత ఈ ప్రార్థన ఎందుకు వచ్చింది, ఈ ప్రార్థన తర్వాత ఈ ప్రార్థన ఎందుకు వచ్చింది, ఆ ఫ్లోని మనం కొంచెం అర్థం చేసుకోగలిగితే మనం ఇంకొంచెం ఎప్రిషియేట్ చేయొచ్చు ఆ ప్రార్థనలు. అదర్వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ శ్లోక ఇస్ వండర్ఫుల్, ప్రతి శ్లోకము బ్రహ్మాండంగా ఉంటుంది, కాకపోతే విడివిడిగా తీసుకుంటే మనకు అది అర్థం కాకపోవచ్చు. కాబట్టి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు, అతను ఆ శ్లోకాలని ఆ కనెక్షన్ని మనకి ఇస్తారు. నేను ఈరోజు మీకు ఆ కనెక్షన్లా చెప్తాను నేను, సో దట్ థింగ్స్ బికమ్ ఈజీ. ఓకే, సో మొదటి శ్లోకం 18వ శ్లోకం, స్మాల్ బ్రేక్. కుంతి ఉవాచ నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిర్ అవస్థితం. సో కుంతి మహారాణి ప్రార్థించడం మొదలు పెడుతుంది. వెంటనే కృష్ణుడు అంటారు, ఏమంటారంటే అత్తయ్య, అంటే కుంతిదేవి కదా, అత్త కదా, నేను మీ మేనల్లుడిని అంటుంది అనమాట. ఐఎమ్ యువర్ సన్ ఇన్ లా, ఐఎమ్ యువర్ కజిన్, మెటర్నల్ సన్, ఐఎమ్ యువర్ మెటర్నల్ సన్, నేను మీ మేనల్లుడిని, నన్ను మీరు ప్రార్థిస్తున్నారేంటి అంటే అంటారంట. అప్పుడు కుంతి మహారాణి ఏమంటుంది, నమస్యే పురుషం, యు ఆర్ ద పురుష అంటుంది. కృష్ణుడు అంటారు, అందరూ పురుషులే కదా ఇక్కడ, అందరు మగవా అంటే వ్యక్తులు అందరూ అంటే. అప్పుడు కుంతి మహారాణి ఉందంట, నమస్య పురుషం త్వాద్యం, కానీ లేదు నువ్వు ఆద్యుడివి, అంటే యు ఆర్ ద ఒరిజినల్ పర్సన్. కుంతి మహారాణి ఏమంటుంది, నువ్వు ఆది పురుషుడివి అంటుంది అన్నమాట. అప్పుడు కృష్ణుడు అంటారంట, నేను ఒక్కడిని ఆది పురుషుడా, ప్రతి ఒక్కరు సనాతనంగా ఉంటారు కదా, అజో నిత్యం శాశ్వతోయం పురాణం భగవద్గీతలు వస్తుంది. కాబట్టి ఆత్మ కూడా అజహ, అటర్నల్, నిత్య, పర్మనెంట్, శాశ్వతం, అంటే శాశ్వతం పర్మనెంట్, పురాణం అంటే ఎవర్గ్రీన్. ఆత్మ కూడానా ఆది పురుషులే కదా ఆ రకంగా చూస్తే అంటారు. నమస్తే పురుషం త్వాద్యం ఈశ్వరం. అప్పుడు కుంతి అంటుందంట, సరే వాళ్ళు ఆది అయి ఉండొచ్చు కానీ వాళ్ళు ఈశ్వర్ కాదు అంటుందంట. ఈశ్వరం అంటే కంట్రోలర్. అప్పుడు కృష్ణుడు అంటారంట, లేదు ఇంద్రుడు కూడా ఈశ్వరుడే కదా, ఇంద్రుడు ఈశ్వరుడే, ఒక రకంగా చెప్పాలి చంద్రుడు కూడా ఈశ్వరుడే, వాళ్ళు కూడా కంట్రోలర్సే అలా అంటారంట. అప్పుడు కుంతి మహారాణి అంటుందంట, ఈశ్వరం ప్రకృతే పరం అని చెప్పి, ప్రకృతే పరం అంటే వాళ్ళు ఈ యొక్క భౌతిక ప్రకృతికి యు ఆర్ ద వన్, మీరొక్కరు మాత్రమే ఈ భౌతిక ప్రకృతి పరే అంటే అతీతులు, ఈ భౌతిక ప్రకృతికి అతీతులు. మిగతా మీరు చెప్పిన ఈ సోకాల్డ్ ఈశ్వరాస్ అంటే ఎవరు ఇంద్రుడు చంద్రుడు, వాళ్ళందరూ కూడా ప్రకృతి ఆధీనంలో ఉండాల్సిన వాళ్ళే, అంటే భౌతిక లోకంలోనే ఉంటున్నారు కదా వాళ్ళు, స్వర్గం అంటే భౌతిక ప్రపంచమే, కాబట్టి వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో అధీనంలో ఉండాల్సిన వాళ్ళే, మీరొక్కరు మాత్రమే ఈశ్వరం ప్రకృతే పరం. మీకు అర్థమవుతుందా? సో నమస్య పురుషం అంటుంది, నమస్య పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతి పరం. సో అంటే దీని చక్రవర్తి పాద ఎలా చెప్తారంటే, నమస్య పురుషం అంటే యు ఆర్ ద పురుష, కృష్ణుడు అంటే అందరూ పురుషులే, ఆద్యం అంటే మీరు ఆది పురుషుడు, కృష్ణుడు అంటారు ప్రతి జీవాత్మ కూడా ఎటర్నల్గా ఉన్న ఆది పురుషులే ఒక రకంగా చెప్పాలంటే. అప్పుడు కుంతి అంటుంది ఈశ్వరం, కృష్ణుడు అంటారు కానీ ఇంద్రుడు చంద్రుడు శివుడు వాళ్ళు కూడా ఈశ్వరులే కదా అని. అప్పుడు ఏమంటుంది ఎవరు, కుంతి మహారాణి ఏమంటారు, ప్రకృతే పరం అంటే మీరు ప్రకృతి ఆధీనంలో ఉండరు, మీరు ప్రకృతికి అతీతంగా ఉంటారని చెప్పి అంటుంది అనమాట అని. అప్పుడు కుంతి మహారాణి ఫర్దర్గా ఏమంటుంది, అయితే అప్పుడు కృష్ణుడు అంటారంట, సరే అయితే దట్ మీన్స్ యూ థింక్ ఐఎమ్ పరమాత్మ, అయితే నేను పరమాత్మ ఉన్నాను అడుగుతారంట. అప్పుడు కుంతి మహారాణి అంటుంది, అలక్ష్యం సర్వభూతానం, మీరు హృదయంలో ఉంటారు సర్వభూతానం అందరిని వ్యాపించి ఉంటారు, కానీ అంతర్బహిరవస్థితం మీరు పరమాత్మ కాదు, మీరు స్వయంగా భగవంతుడు అంటే మీరు ఎదుటి హృదయాల్లో లోపల కూడా ఉంటారు బయటన ఉంటారు. ఇతో నరసింహ పరతో నరసింహ ఎతో ఎతయామ తతో నరసింహ అంటే అదే చెప్తుంది కుంతి మహారాణి. షీ ఈజ్ టెల్లింగ్ దాట్ యు నో యు ఆర్ ది వన్. ఎందుకంటే కృష్ణుడు అడుగుతున్నారు, నన్నెందుకు నేను మీ మేనల్లుడు, నన్నెందుకు మీరు స్తుతిస్తున్నారంటే చెప్తుంది అనమాట. ఎందుకంటే మీరు పురుషులు, మీరు ఆద్యులు, మీరు ఈశ్వరుడు, మీరు ప్రకృతే పరం, అలక్ష్యం సర్వభూతానం అంతర్బహిర్ అవస్థితం, ఈ విధంగా చెప్తారు. అప్పుడు కృష్ణుడు అంటారు, మీరు చెప్తుంది నిజమైతే, నేను నిజంగా భగవంతుణ్ణే అయితే, ఐఎమ్ రియల్లీ గాడ్, దెన్ నేను అంతర్బహిరవస్థితం అంటే లోపల అంటే బహిర్ నరసింహ అంటే బయటనే ఉన్నావు, హృదయ నరసింహ లోపల కూడా ఉన్నావు, ఏ రకంగా ఉన్నావు, పరమాత్మ రూపంలో ఉన్నావు. సో కృష్ణుడు ఏమంటారంటే, అదే నిజమైతే అంతర్బహిరవస్థితం అదే నిజమైతే, మరి ఎందుకు అందరూ నన్ను ఎందుకు చూడలేకపోతున్నారు, ఎందుకు అందరూ నన్ను, మీరు చెప్పిన నిజమైతే అందరూ నన్ను అర్థం చేసుకోవాలి కదా, లోపల ఉన్నాను బయట ఉన్నాను కదా అని చెప్పి కృష్ణుడు అడుగుతారు. దానికి కుంతి ఏమంటుందంటే, మాయాజవని కాచన్నం అజ్ఞానోదక్షమవ్యయం, తర్వాత నలక్ష్యసే మూఢధృతో నతో నాట్యాపరం యత అంటుంది. ఏమంటుంది అంటే కుంతి మహారాణి, మాయా జవనికా చన్నం అజ్ఞానోదక్షం అజ్ఞానోదక్షం అవ్యయం అంటుంది అనమాట. అంటే కుంతి మహారాణి ఏమంటుందంటే మాయా జవనికా చన్నం అంటే ఇట్స్ ద సో కృష్ణుడు ఏమడుతున్నారు, నేనే కానీ భగవంతుని అయితే నేను మొత్తం వ్యాప్తించి ఉన్నట్లయితే హృదయంలో ఉన్నట్లు నేను హృదయంలోను బయట నీటి ద్వారా ఉన్నట్లయితే ఎందుకు అందరూ నాకు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పి కృష్ణుడు అడుగుతారు. కానీ కుంతి మహారాణి సమాధానం ఏమని చెప్తుంది, ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే చాలామంది అడుగుతారు మనల్ని కృష్ణ, ఓ గాడ్ ఈజ్ దేర్, భగవంతుడు నన్ను చూపించు, భగవంతుడు నువ్వు చూసావా నువ్వు చూసావా, ఎవడు చూశాడు ఎవడు చూడలేదు, ఇట్స్ ఇమాజినరీ కాన్సెప్ట్, అవునా కదా, చాలామంది అంటారు అలాగా. సో కుంతి మహారాణి ఇదే ప్రశ్న సమాధానం చెప్తుంది, ఏమని చెప్తుంది, మాయా జవనికా చన్నం అంటే కృష్ణ యు ఆర్ కవర్డ్ బై ద కర్టెన్ ఆఫ్ మాయా. మన ఆల్టర్ ఉంది, ఇలా మూసేస్తే ఏమవుతుంది, ఆల్టర్ భగవంతుడు కనిపిస్తారా, కర్టెన్ వేసేస్తే కనిపించరు కదా. అదేవిధంగా కుంతి ఏమంటుందంటే మాయా జవనికా చన్నం అంటే మీరు మాయాదేవి అనే కర్టెన్, మాయాదేవాన్ని కట్టని మిమ్మల్ని కవర్ చేసేస్తుంది అని చెప్పంటారు. అజ్ఞానోదశం అవ్యయం, కాబట్టి అజ్ఞానులు అనేవాళ్ళు అజ్ఞానులు, అజ్ఞానులకి మాయాదేవి అంటే అజ్ఞానులకి కనిపించరు మీరు, మాయాదేవి కట్ మిమ్మల్ని క్లోజ్ చేసేస్తుంది అని చెప్పి కృష్ణుడు అంటారు. మాయాదేవి మనల్ని క్లోజ్ చేయగలదా, మాయాదేవి భగవంతుని క్లోజ్ చేయగలదా, భగవంతుని మాయాదేవి ఆపలేదు కదా, ముయ్యలేదు కదా. సో జస్ట్ లైక్ ఏ క్లౌడ్, క్లౌడ్ అంటే మేఘం, మేఘం సూర్యుడిని కవర్ చేయగలదా, చేయలేదు. మేఘం దేన్ని కవర్ చేయగలదు, సూర్యుని మనం చూస్తాము, మన దృష్టిని కవర్ చేయగలదు, సన్ కవర్ చేయలేదు. ఇట్ కెన్ అబ్స్ట్రాక్ట్ యువర్ విజన్ టువర్డ్ ద సన్, మన యొక్క సూర్యుడిని మనం సూర్యుడిని చూస్తాము, మన దృష్టిని కవర్ చేయగలదు కానీ సూర్యుని కవర్ చేయలేదు. అదేవిధంగా మాయాదేవి భగవంతుని కవర్ చేయలేదు. అజ్ఞానులు అజ్ఞాన దక్షం అవ్యయం, అజ్ఞాన అధోక్షదం అవ్యయం. అధోక్షదం అంటే భౌతికమైన ఇంద్రియాలతో అతను అర్థం చేసుకోలేము. అటువంటి భగవంతుడు ని అజ్ఞానుడు చూడాలనుకుంటారు, కానీ అజ్ఞానులకి భగవంతుడు కనిపించడు. ఎందుకు కనిపించడు అంటే మాయాదేవి కవరింగ్ ఇచ్చేస్తుంది అన్నమాట, కట్టెన్ వేసేస్తుంది. సో దిస్ గోస్ టు షో దాట్ మనం భగవంతుని ఛాలెంజ్ చేయలేము. యు కాంట్ ఛాలెంజ్ కృష్ణ అండ్ సేమ్ టైం నో హిమ్. నువ్వు ఉన్నావా ఉంటే చూపించు అంటే నువ్వు ఛాలెంజ్ చేస్తే భగవంతుడు నీకు చూపు చూడ నీ దగ్గర రారు. ఏమలా వస్తుంది, నువ్వు భగవంతుడు ప్రేమిస్తే అతను నీకు ప్రకటమవుతారు. ప్రేమాంజునాచురిత భక్తి విలోచనేన సంతాస దైవ హృదయేషు విలోకయంతి, అవునా కదా. ప్రేమాంజునాచరిత అంటే మన ఐస్, మన యొక్క కళ్ళు ప్రేమ అంజన అంటే ప్రేమ భక్తితో అనే కాటుకు ప్రేమ అనే కాటుకతో పెట్టుకున్నప్పుడు అప్పుడు మన కళ్ళు భగవంతుని చూడగలవు. అదేవిధంగా అజ్ఞానులు అనేవాళ్ళు అధోక్షజుడిని చూడలేరు. ఎందుకు చూడలేరు అంటే మాయాదేవి కవర్ చేసేస్తుంది అనమాట. సో ది కాంట్ అండర్స్టాండ్. నలభ్యతే నలక్షసే మూఢదృశో నతో నాట్య పరం యత, నతో నాట్య ధరో యత అంటే ఏ విధంగా అయితే కొన్ని కొన్నిసార్లు క్యారెక్టర్ ఉంటుంది, ఒక మనం సినిమాలో చూస్తాము, నాకు బోల్డ్ మేకప్ ఉంటుంది, అంత మేకప్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం అది చూస్తాం క్యారెక్టర్, కానీ ఈ క్యారెక్టర్ ఎవరు వేసారో మనకు అర్థం కాదు, అవునా కాదు. సో కుంతిదేవి ఎగ్జాంపుల్ ఇస్తుంది అన్నమాట. జస్ట్ లైక్ ఏ నార్మల్ మ్యాన్, ఒక సగటు మనిషి ఒక సినిమా చూస్తున్నప్పుడు నటో నాట్య ధర, ఒక క్యారెక్టర్ డిఫరెంట్ మేకప్లు ఉన్నప్పుడు అది ఎవరో మనం గెస్ చేయలేము కొన్నిసార్లు. అదేవిధంగా భగవంతుణ్ణి మనము అర్థం చేసుకోము, మనం చూడలేము. ఎందుకు చూడలేమంటే అజ్ఞానులు అనేవాళ్ళు అంటే అభక్తులు భగవంతుని చూడలేరు. కుంతి మహారాణి సమాధానం ఏంటి ఇక్కడ, భగవంతుని ఏమడుతున్నారు, నేనే భగవంతుని అయితే నేనే సర్వత్ర వ్యాపించినట్లయితే ఎందుకు అందరికీ నేను అర్థం, ఎందుకు అందరూ నన్ను చూడలేకపోతున్నారు అని చెప్పి కృష్ణుడు అడుగుతాడు. దానికి కుంతి మహారాణి ఏం చెప్తుంది, మై డియర్ కృష్ణ, ఎందుకంటే అజ్ఞానులకి ఆ భక్తులకి మాయాదేవి కవర్ చేసేస్తుంది మిమ్మల్ని అని చెప్పి భీష్మ పితామహుడు మనం చెప్పుకున్నాం మన శ్లోకంలో. ఇది చెప్తారు, ఏమని చెప్తారు, ఏషావై భగవత్ సాక్షాత్ ఆద్యోనారాయణ అపమాన్ మోహయా మాయయా లోకం కూడా సెకండ్ మోహయా మాయా లోకం. సో ఆ మోహ మాయ కవరింగ్ ఇచ్చేస్తుంది అన్నమాట భగవంతుని కనిపించకుండా చేస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఆ భక్తులకి ఈ డజన్ వాట్ గివ్ ఇస్ దర్శన్, ఆ భక్తులకి ఫోర్సబుల్గా తన దర్శనాన్ని ఇవ్వాలని అనుకోరు ఆయన. సరే మీకు అలాగే ఉన్న వచ్చిందో అలాగే కానివ్వండి అని వదిలేస్తారు. అప్పుడు కృష్ణుడు అడుగుతారు. సో ఈ విధంగా చెప్తుంది కుంతి మహారాణి ఏమని చెప్తుందంటే మిగతా మీకు అర్థం కాదు అని చెప్పి. తర్వాత కుంతి మహారాణి ఏమంటుందంటే ఎవరికి అర్థమవుతారు మరి, వాళ్ళకి అజ్ఞానులకు అర్థం కాదు మరి ఎవరికి అర్థమవుతారు. తథా పరమహంసానాం మునీనాం అమలాత్మనం భక్తి యోగం విధానార్థం కథం పశ్యేమ హి స్త్రియా అంటుంది. ఏమంటుందంటే కుంతి మహారాణి, స్వామి మీరు అజ్ఞానులకు అర్థం కాదు ఎవరికి అర్థమవుతారు. తథా పరమహంసానాం పరమహంసులని భక్తులకు అర్థమవుతారు. మునీనాం అమలాత్మనం అంటే పరమహంసలు అంటే హృదయం ఎటువంటి మలం లేనటువంటి అమలాత్మలు అటువంటి వ్యక్తులకి మీరు అర్థమవుతారు. భక్తి యోగం విధానార్థం అంటే భక్తి యోగులకి అర్థమవుతారు. కానీ నాలాంటి స్త్రీకి మీరు అర్థమవుతారా. కథం పశ్యేమ హి స్త్రియ, నాలాంటి స్త్రీ, స్త్రీలు అనేవాళ్ళు బయట పాటుగా కొంచెము ఇటు సైడ్ స్పిరిచువల్ నాలెడ్జ్లో వాళ్ళు కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తుంది అక్కడ. కథం పశ్చేమ హి స్త్రియ అని చెప్పి అలాంటి స్త్రీలకు మీరేం అర్థమవుతారు అని చెప్పి. ఎందుకంటే మనం మొన్న కూడా చెప్పుకున్నాం కదా, స్త్రీలు పిల్లలు శూద్రులు వైశ్యులు వాళ్ళకి ఈ యొక్క వేదాలు ఉపనిషత్తుల్ని ఆ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి వారి కోసం మహాభారతాన్ని రచించారు అని చెప్పి చెప్పబడుతుంది. సో బికాస్ ది కాన్ అండర్స్టాండ్ ద ఇంట్రికసీస్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అని చెప్పి. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు డిఫరెంట్గా రాస్తారు. ఏమని రాస్తారంటే చూడండి కథం పశ్చేమ హి స్త్రియ, ప్రభుపాద చాప్టర్ పేరేం చెప్తారు తెలుసా, ద మోస్ట్ ఇంటెలిజెంట్ విమెన్ అని చెప్తారనమాట. అంటే స్త్రీలకి ఆ శాస్త్రాన్ని అంత అనలిటికల్గా అర్థం చేసుకునే కెపాసిటీ తక్కువ ఉంటుంది అని చెప్పి శాస్త్రం పేర్కొనబడింది. కానీ ఈ రోజుల్లో పురుషులు కూడా ఎవరు ఇంద్రియ నిగ్రహం పాటించట్లేదు కాబట్టి దట్ క్లాసిఫికేషన్ నాట్ దేర్. ప్రభుపాద క్లాసిఫికేషన్ ఎప్పుడూ పీకిస్తారు. రాదర్ ప్రభుపాదుల వారు స్త్రీలకు ఇంకా ఎక్కువ వెయిటేజ్ ఇస్తారనమాట. ఏమంటారంటే ప్రభుపాదుల వారు ఇసేస్ చూడండి, మనం నిన్న కథ చెప్పుకున్నాం కదా స్త్రీలని వామ స్వభావ అన్నారనమాట. ప్రభుపాద సేస్ విమెన్ హ్యాజ్ ఎ సాఫ్ట్ నేచర్, మదర్లీ నేచర్, కాబట్టి దానివల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. ఏంటి సమస్య, వాళ్ళు ఎప్పుడు క్షమించాలో ఎప్పుడు శిక్షించాలో వాళ్ళు తెలియకపోవచ్చు. కాకపోతే వాళ్ళ హృదయం కొంచెం సరళంగా ఉంటుంది ప్లస్ సాఫ్ట్ ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు భగవంతుని పట్ల అతి త్వరగా ప్రేమను పెంచుకోగలరని ప్రభుపాదులు రాస్తారు. పురుషులు అనేవాళ్ళు ఈ అనలిటికల్గా తర్కం వితర్కం ఆ విషయంలో ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే మెన్ ఆర్ రేషనల్, విమెన్ ఆర్ ఎమోషనల్. సార్ రేషనల్ కాబట్టి వాళ్ళకి సిద్ధాంతపరంగా డీప్లో వెళ్ళొచ్చేమో కానీ భగవంతుని పట్ల ఆ భావన ఆ ఎమోషన్స్ ఆ విషయంలో లేడీస్ ముందుంటారని చెప్పి ప్రభుపాదులు రాస్తారు. అని ప్రభుపాదులు రాస్తారు, నేను ప్రపంచమంతా ప్రపంచ ప్రచారం చేస్తున్నాను, ప్రపంచమంతా తిరుగుతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇన్ జనరల్గా పురుషుల కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది ఏ ఒక్క మందిరానికి వెళ్ళినా అని చెప్పి ప్రభుపాదులు కూడా రాస్తారు. సో ఎస్సెన్షియలీ వాట్ ఈస్ ట్రైన్ టు సే ఇస్ దాట్ ఇట్స్ నాట్ దట్ విమెన్ ఆర్ లెస్ ఇంటెలిజెంట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. స్త్రీలు భక్తి జీవితంలో తక్కువ కాదు, రాదర్ వాళ్ళ స్వభావరీత్యా కొన్ని విషయాల్లో ఆ స్వభావం నెగిటివ్గా పనిచేయవచ్చు కానీ ఆధ్యాత్మిక జీవితంలో మాత్రం ఆ స్వభావము చాలా మంచిది. ఎందుకంటే వారు అతి త్వరగా భగవంతుని పట్ల ఒక భావాన్ని ఒక ప్రేమను పెంచుకోగలరని చెప్పి ప్రభుపాదులు రాస్తారు. తర్వాత ఇక్కడ ఏంటంటే తథా పరమహంసాన మునీన అమలాత్మనం. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా భగవంతుని యొక్క లీలల్ని అర్థం చేసుకోవడము చాలా కష్టం. దేర్ ఆర్ మెనీ పాస్ట్ టైమ్స్ యూ కాంట్ అండర్స్టాండ్, కేవలం శుద్ధ భక్తులు మాత్రమే అర్థమవుతుంది. మనం చూసినట్లయితే మూడో స్కంధంలో మనం చూసినట్లయితే చతుష్కుమారులు మరియు జయ విజయులు వాళ్ళ ఎపిసోడ్ తీసుకున్నట్లయితే వాళ్ళు జయ విజయులు చతుష్కుమారులను ఆపేస్తారు. తర్వాత చతుష్కుమారులు జయ విజయుల్ని శపిస్తారు, మీరు రాక్షసుల కింద భూలోకానికి వెళ్ళి రాక్షసులు అవ్వండి అని చెప్పి వాళ్ళు బాధపడతారు. వాళ్ళు ఏమి కానీ వాళ్ళు ఏమంటారు జయని విజయులు క్షమించమని ప్రాధాయపడతారు, ప్రాధాయపడి మేము భూలోకం వెళ్ళమంటున్నారు, మమ్మల్ని రాక్షసులు అవ్వమంటున్నారు, వీఆర్ రెడీ అని దయచేసి మమ్మల్ని భూలోకం వెళ్ళిన రాక్షసులు అయినా సరే ఒక్క క్షణం కూడా భగవంతుని మర్చిపోకుండా ఉండేలాగా ఉండే బుద్ధిని మాకు ప్రసాదించండి అని చెప్పి అడుగుతారనమాట. సో అప్పుడు జయన్ విజయ్కి అప్పటికీ చతుష్కుమార్కి అర్థమైపోతుంది, అయ్యో మేము ఎవరిని శపించాము, వీళ్ళు గొప్ప వైష్ణవులే, రాక్షసులు అయిపోతున్నాము, అయినా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఓ దయచేసి మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి అలా అంటలేదు. రాక్షసులమైనా సరే మాకు నిరంతరం భగవంతుని యొక్క భగవంతుని స్మరించుకునే ఆ యొక్క వరాన్ని అడిగారు. అందుకని వాళ్ళు చూడండి కింద హిరణ్యకశిప హిరణ్యాక్ష, వాళ్ళు ఎప్పుడు భగవంతుని మర్చిపోలేదు వాళ్ళు. సిమిలర్లీ రావణ కుంభకర్ణ మర్చిపోలేదు. సో ఆ విధంగా దే ఆస్క్డ్ ఫర్ దాట్ రైట్. తర్వాత విష్ణు అక్కడికి వస్తారు. విష్ణు అక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరి వైపు చూస్తారనమాట. కృష్ణ ప్రసాద సుముఖం స్పృహనీయ దామం స్నేహావలోక కలయ హృది సంస్పృశాంతి. కృష్ణ ప్రసాదే సుముఖం స్పృహనీయ దామం. భగవంతుడు వైకుంఠంలో నుంచి బయటకు అడుగు పెడతాను. హిస్ ఫేస్ సుముఖం ఇస్ కృష్ణ ప్రసాద్, వెరీ మర్సిఫుల్ ఫేస్. భగవంతుని యొక్క ముఖారవిందము ఎంతో కరుణ కటాక్షంగా నిండుంది. స్పృహణీయ ధామం, భగవంతుని యొక్క ధామం స్పృహణీయ ధామం. స్నేహావలోకం కలయ హృది సంస్పృశాంతి. సో స్నేహ అవలోక, అవలోక అంటే గ్లాన్స్, స్నేహ అవలోక అంటే జయన్ విజయుల పైన భగవంతుడు ఈ షోస్ ఎ మర్సిఫుల్ గ్లాన్స్. ఇమ్మీడియట్గా జయన్ విజయ్ అంటే వాళ్ళకి భయం వస్తుంది, అమ్మో నేను చేసిన తప్పు వల్ల మా మాస్టర్ బయటకు రావాల్సి వచ్చింది ఈ గొడవ వల్ల అని చెప్పి. అని వెంటనే విష్ణువు భగవంతుడు నారాయణుడు జయన్ విజయుల మీద స్నేహావలోక, ఈ షోవర్స్ ఎ మర్సిఫుల్ గ్లాన్స్, స్నేహావలోక కలయ హృది సంస్పృశాంతి. సంస్పృశాంతి అంటే స్మైల్, అంటే చతుష్కుమారుల మీద నవ్వుతారు. ఆ విధంగా వాళ్ళు కూడా భయపడిపోతారు, అమ్మో మేము భగవంతుని అసిస్టెంట్స్ని శపించామే, భగవంతుడు ఆమె కోపడతాడేమో అని చెప్పి భగవంతుడు చతుష్కుమారుల మీద చతుష్కుమారులు చూసి నవ్వుతారు. నెక్స్ట్ జయ విజయ అప్పుడు నవ్వినప్పుడు వాళ్ళకు కొంచెం ఊరటను వస్తుంది, అమ్మయ్యా భగవంతుడు ఆమె కోపంగా లేదు అని. జయన్ విజయుల మీద కరుణ కటాక్షం అంటే మర్సిఫుల్ గ్లాన్స్, కరుణ కటాక్షం చూపిస్తారనమాట. వాళ్ళకు కూడా చాలా శాంతిస్తారు. తర్వాత భగవంతుడు చతుష్కుమారులతో కొంచెం సంభాషణ ఉంటుంది. ఆ సంభాషణ మనం వింటే మనం బిల్డర్ అయిపోతాం. హీ సేస్ దట్ యాక్చువల్గా మీరు బ్రాహ్మణులు, మా వాళ్ళతో తప్పు చేశారు, సర్వెంట్ తప్పు చేస్తే మాస్టర్ తప్పు చేసినట్లే, కాబట్టి మీరు వాళ్ళకి దండన ఇచ్చారు, మంచిదే చేశారు, అయినా సరే మాస్టర్ సర్వెంట్ తప్పు చేస్తే మాస్టర్ కూడా తప్పు చేసినట్టే, కాబట్టి తప్పు నాదు, నన్ను కూడా శిక్షించండి, మీకు సమ్మతమైతే నేను నా చేయి నరుక్కుంటానంటారు. ఎవరంటారు? భగవంతుడు. ఐఎమ్ రెడీ టు లాప్ ఆఫ్ మై హ్యాండ్ వాళ్ళు చేసిన తప్పుకి, ఎందుకంటే బ్రాహ్మణులు అని చెప్పి అప్పుడు చెప్తారు. బ్రాహ్మణులు అంటే నాకు ఎంత ప్రేమ అని చెప్తారు. చూడండి, నేను బ్రాహ్మణుల యొక్క చరణజూలు నా తల మీద వేసుకుంటాను, అందుకనే లక్ష్మీదేవి నాతో పాటు ఉంటుంది. లక్ష్మీదేవి నన్ను చూసి ఇష్టపడట్లేదు, నేను బ్రాహ్మణుల యొక్క డస్ట్ చరణజూలు నా తల మీద వేసుకుంటున్నాను కాబట్టి లక్ష్మీదేవి నన్ను చూసి ఇష్టపడుతుంది. రెండవది, గంగానది నా యొక్క చరణపాదముల నుంచి వస్తుంది, అవునా కాదా? దాన్ని ప్రపంచమంతా శుద్ధీకరణ అవుతుంది అంటే, కానీ నాకు ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? బ్రాహ్మణుల యొక్క డస్ట్ తల మీద తీసుకోవడం బట్టి. అంతెందుకు? నా నామాన్ని ఎవరైతే జపిస్తారో వారు సంపూర్ణంగా పరిశుద్ధులు అవుతారు. నా నామానికి ఎంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే నేను ఈ చరణ దూరం నా తల మీద తీసుకున్నాను కాబట్టి. ఈ విధంగా భగవంతు చెప్తూ ఉంటారు. చతుష్కుమారులకు అర్థం కాదు, భగవంతుడు మమ్మల్ని తిట్టుకుంటున్నాడా అని చెప్పి వాళ్ళు ఆశ వాళ్ళు డంప్ స్టక్ అయిపోతారు అనమాట. అంటారు, స్వామి మాకు తెలిసినంత వరకు శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే బ్రాహ్మణులు మీ యొక్క చరణజూలను తన తల మీద తీసుకుంటారు కాబట్టి, మీ శాస్త్రాలు మీ లీలలు మీ తత్వం మీ యొక్క బోధనలు చదువుతారు కాబట్టి వాళ్ళకి ఆ పవిత్రత వస్తుంది. మీ చరణజూలని వాళ్ళ తల మీద తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి పవిత్రత వస్తుంది, కానీ మీరు వయస వరస చెప్తున్నారు అని చెప్పి మాకైతే మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు అంటారు. అంటే చతుష్కుమారులు కూడా, మీరు ఆ లీల చూసినట్లయితే చతుష్కుమారులకి అర్థం కాదు, అంటే భగవంతుడు అంటే దే ఆర్ హ్యాపీ. ఒకటి వాళ్ళు వినయం వస్తుంది, అంటే మేము అనవసరంగా తప్పు చేశాము, వాళ్ళు తిట్టుకుని వాళ్ళని తప్పించామని చెప్పి. రెండోది వాళ్ళు భక్తులు అయిపోతారు కూడా, ఎందుకంటే మనం నేను చెప్పుకున్నాను కదా సస్య అరవింద నయనస్య పదారవింద అని చెప్పి. ఆ తులసి యొక్క మకరంద వాయు ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో ప్రవేశిస్తుందో వాళ్ళు భక్తులు అయిపోతారు. అండ్ వాళ్ళు సిగ్గుపడతారు అన్నమాట చెప్పించినందుకు. కానీ వాళ్ళకి అర్థం కాదు భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పి. సో చతుష్కుమారుడికి అర్థం కానప్పుడు మనలాంటి వాళ్ళకి అర్థమవుతుందా? కానీ ఆచార్యుల యొక్క కామెంటరీ మనం విన్నప్పుడు ఆచార్యులు చెప్తారు యాక్చువల్గా భగవంతుడు తన యొక్క వినయంతో చతుష్కుమారుల్లో వినయాన్ని తీసుకొచ్చారని చెప్పి. చూడండి, ఎదురుగా ఒకవైపు అరుస్తు మన మీద అరుస్తాడు, ఇది అలాగే అదేంటి ఇదేంటి ఇదేంటి, కొంతమందికి బయట పడుకు అరుస్తారనమాట. ఇప్పుడు అతను అరిశారు కదండి, మనం అరిసామనుకోండి అది ఎక్కడికి పోదు. అది అరిసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ ఐ ట్రై లైక్ దిస్, ఎవరైనా సరే మనల్ని అడిగారనుకోండి ఇది ఎందుకు అది ఎందుకు అని చెప్పి మన బాసే కంక్లూజివ్ అంటే జడ్జిమెంటల్ స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఐ సే లైక్ దిస్, మీరు చెప్పిందే నిజమేమో, అదే నిజమైతే దయచేసి నా గురించి ప్రార్థించండి భగవంతునికి అని చెప్పేస్తే దెన్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. అంటే మనం తగ్గిపోయామనుకోండి, సరే మీరు చెప్పిందే నిజమై ఉండొచ్చు కాబట్టి దయచేసి నా గురించి ప్రార్థించండి అంటే దాని అర్థం ఏంటి? వీఆర్ టేకింగ్ ఎ సబార్డినేట్ పొజిషన్, ప్రే ఫర్ మీ, ఐ మే బీ అట్ ఫాల్ట్, మీరు చెప్పింది వాస్తవం అవ్వచ్చు కాబట్టి నా గురించి ప్రార్థించండి. అప్పుడు ఎదుటి వ్యక్తికి ఆటోమేటిక్గా అంతవరకు నీ మీద కోపం ఉంది, ఎప్పుడైతే నువ్వు నా గురించి ప్రార్థించండి, నేను నిజంగా మీరు చెప్పిన తప్పు చేశానేమో నా గురించి ప్రార్థించండి అంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి మన పట్ల ఒక రకమైన కరుణ భావం వస్తుంది. సో అంటే మనం మన యొక్క వినయంతో ఎదుటివారిని జయించవచ్చు, మన యొక్క అధికారంతో ఎదుటివాడు ఏ అంటే నువ్వు ఏ అన్నావు అనుకోండి అది అలా అలా గొడవలకు వెళ్తుంది. ఉంటుంది ఇక్కడ విష్ణువు చూసినట్లయితే చతుష్కుమారులు ఒక రకమైన అహంకారంతో ఉండడం వలన ఇప్పుడు ఆపేశారండి జయని విజయులు, దానికి శపించాల్సిన అవసరం ఏం లేదు. వైష్ణవుడు అనేవాడు ఎలా ఉండాలి చెప్పండి? చతుష్కుమారులు అప్పుడు వైష్ణవులు కాదు, వాళ్ళు కేవలం బ్రహ్మవాదులే. కాబట్టి బ్రహ్మవాదులకి అంత హ్యూమిలిటీ వినయం ఉండదు. అదే వాళ్ళు వైష్ణవులు అయింటే వాళ్ళు శపించేవారు కాదు, వైష్ణవులు అయింటే నాకేం అధికారం ఉంది వైకుంఠానికి వెళ్ళడానికి అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు బ్రహ్మవాదులు కాబట్టి మమ్మల్ని ఆపుతారా అని చెప్పి ఆ అహంకారంలో జయని విజయం నిందిస్తారు. సో భగవంతుడు తన యొక్క వినయంతో తప్పు చేశారు, అయినా సరే తప్పు కొంచెం వీళ్ళ వైపు ఉంది వాళ్ళ వైపు ఉంది. కానీ భగవంతుడు అనొచ్చు ఇద్దరు తప్పు చేస్తారని చెప్పి, కానీ భగవంతుడు తను తగ్గి నా మనుషులు తప్పు చేశారు నా తప్పు అని చెప్పి అంటే చతుష్కుమారులు ముందు తన తప్పు తలదించుకొని తప్పును అంగీకరిస్తారని భగవంతుడు. అది చూసి చతుష్కుమారులు పూర్తిగా దిగడ క్లీన్ బౌల్డ్ అయిపోతారనమాట. భగవంతుడు ఇంత వినయాన్ని ప్రదర్శిస్తున్నారు, ప్రదర్శిస్తున్న కాదు అని అంటే జెన్యున్గా. సో వీఆర్ ప్రౌడ్ రాస్కల్స్ సో అని చెప్పి సిగ్గుతో తలంచుకొని వెళ్ళిపోతారన్నమాట. వాళ్ళు కూడా వినయాన్ని వాళ్ళకి అర్థమవుతుంది వినయం అంటే ఏంటని చెప్పి. ఈ విధంగా ఆచార్యుల యొక్క కామెంటరీ మనం వింటే మనకి ఆ లీలల యొక్క గొప్పతనం తెలుస్తుంది, మామూలుగా తెలియదు. అందుకే తథా పరమహంసాన మునిన అమలాత్మనం, కేవలం పరమహంసలు మునులు భక్తి యోగులు మాత్రమే ఇది అర్థమవుతుంది అని చెప్పి కుంతిమారాని చెప్తుంది. మాలాంటి స్త్రీలకు ఎలా అర్థమవుతాయి మీరు ఎలా చెప్తుంది అనమాట. కానీ కుంతిమారానికి అందరికన్నా ఎక్కువ అర్థమవుతుంది, ఎందుకంటే శుద్ధ భక్తురాలు కాబట్టి. సో ఒకసారి చాలా ప్రభుపాదులు అడుగుతారు, ఒక అతి మాలతీ మాత అడుగుతుంది అనమాట, ప్రభుపాద్ మీరు లెక్చర్లో ఒకసారి చెప్పారును విమన లెస్ ఇంటెలిజెంట్, స్త్రీలు తక్కువ బుద్ధి కలిగిన వాళ్ళు లెస్ ఇంటెలిజెంట్, నిజమేనా ప్రభుపాద్ అని అడుగుతుంది అనమాట. ప్రభుపాద్ వాట్ డూ థింక్ యూర్ రిప్లైస్? ప్రభుపాద్ ఏమంటారంటే ఎస్ ఇఫ్ యు థింక్ యూఆర్ ఎ విమెన్ యూఆర్ లెస్ ఇంటెలిజెంట్ అంటారనమాట. చిల ప్రభుపాద్కి జాయ్. ఏమన్నా ప్రభుపాద్ ఏమని చెప్తారు, ఇఫ్ యు థింక్ యూఆర్ ఎ విమెన్ యూఆర్ లెస్ ఇంటెలిజెంట్ అంటే దాని అర్థం ఏంటంటే స్త్రీలు తక్కువ బుద్ధి కలిగిన వాళ్ళ అంటే నిన్ను స్త్రీ అనుకుంటే తక్కువ బుద్ధి అని చెప్తారు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో వచ్చిన తర్వాత స్త్రీ పురుషులు అని అంటే అట్ దట్ లెవెల్ శారీరక స్థాయిలో యా ఆ భేదం ఉండాలి, ఆధ్యాత్మిక స్థాయిలో అందరూ సమానమే భగవంతుడి ముందు. కాబట్టి నువ్వు ఎనీహౌ యువర్ నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నావు, స్త్రీలు తక్కువ అంటే అర్థం ఏంటి, నువ్వు ముందు నువ్వు స్త్రీ అనే ఫీలింగ్లో ఉన్నావు కాబట్టి నువ్వు వాళ్ళు ఫీల్ అయిపోతున్నావు. అందుకే ప్రభుబాన్ గారు చెప్పారు ఇఫ్ యూ థింక్ యూఆర్ విమెన్ యూఆర్ లెస్ ఇంటెలిజెంట్ అని చెప్పి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తారు ప్రభుబాన్. ఇంకొకసారి భక్తి తీర్థ మహారాజ్ ఈజ్ ఎ బ్లాక్ అమెరికన్, సో నల్ల నల్ల జాతీయుడు అనమాట అమెరికన్. అతను ప్రభుపాద దగ్గరికి వెళ్తాను. ప్రభుపాద్ నేను అమెరికాలో వర్ణ వివక్ష చాలా ఉండేది అప్పట్లో. ప్రభుపాద్ బయట ప్రపంచంలో పూర్తిగా వర్ణ వివక్ష ఉంది. నేను మీ ఇస్కాన్లోకి వచ్చాను. మీ ఇస్కాన్లో కూడా ఈవెన్ ఇన్ ఇస్కాన్ ఐ సీ దెర్ ఇస్ సమ్ వివక్ష, దెర్ ఇస్ సమ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కలర్, రంగు అంటే వర్ణ వివక్ష, వర్ణ వివక్ష ఇస్కాన్లో కూడా ఉంది అంటారనమాట. సో నన్ను ప్రభుపాద్ సేస్ అంటే దేర్ ఐ కుడ్ సీ దేర్ సమ్ డిస్క్రిమినేషన్ అని చెప్పి ఆయన కొంచెం ఫీల్ అవుతాడనమాట. ప్రభుపాద్ ఏమంటారంటే, సో ఎవరైతే చూపిస్తున్నారో దెన్ దే ఆర్ లెస్ ఇంటెలిజెంట్, వాళ్ళకి బుద్ధి లేదు. కానీ నువ్వు ఫీల్ అవుతున్నావంటే నువ్వు వాళ్ళతో ఎలాగ డిఫరెంట్ అని అడుగుతారనమాట. నువ్వే విధంగా వాళ్ళతో వాళ్ళకి అభిన్నం అంటారనమాట. అంటే నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావు, ఏ బ్లాక్స్ వాళ్ళు అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి, నిన్ను నువ్వు బ్లాక్ అనుకుంటున్నావు. దట్ మీన్స్ యువర్ ఆఫ్ ద బాడీ లెవెల్ వాళ్ళు నువ్వు బ్లాక్ అని చెప్పి నిన్ను కొంచెం వివక్ష చూపిస్తున్నారు. అంటే వాళ్ళు శారీరక స్థాయిలో ఉన్నారు కానీ నువ్వు ఫీల్ అయిపోతున్నావు అంటే నువ్వు కూడా శారీరక స్థాయిలోనే ఉన్నావు. కాబట్టి నీకు వాళ్ళ తేడా ఏముంది? ప్రభుపాద్ అంటారు ఇమ్మీడియట్గా అతనికి వెలుగుతుంది అనమాట. సో శ్రీ ప్రభుపాద్ ఇస్ వెరీ నో పర్ఫెక్ట్ అనమాట. సో దిస్ డిస్క్రిమినేషన్ అట్ స్పిరిచువల్ లెవెల్ దేర్ నో డిస్క్రిమినేషన్ ఓన్లీ అన్ ఇట్స్ ద సేమ్ యాక్చువల్లీ. భౌతిక స్థాయిలో డిస్క్రిమినేషన్ ఉంటుందేమో కానీ ఆధ్యాత్మిక స్థాయిలో డిస్క్రిమినేషన్ ఉండదు. ఈ విధంగా ఇస్ ద ఫస్ట్ సెక్షన్, దట్ ఈస్ వాట్ హౌ టు నో గాడ్. సెకండ్ సెక్షన్ ఏంటంటే కుత్తి మరణ ప్రార్థనలో ఐఎమ్ ఫార్చునేట్, దీస్ ఆర్ లైక్ 21 to 25 ఐదు శ్లోకాలు. ఇక్కడ కుంతి మహారాణి ఫస్ట్ ఏమంటుందంటే, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపా కుమారాయ గోవిందాయ నమో నమః. కుంతి మహారాణి ఏమంటుంది ఫస్ట్ అంటే, ఇంతవరకు ఏం చెప్పింది, భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోగలరు అంటుంది. నా వల్ల కాదు అంటుంది, కానీ యాక్చువల్గా ఆవిడ వల్ల అవుతుంది. తర్వాత ఏమంటుంది, చూడండి నా యొక్క అన్నయ్య, నా యొక్క అన్నయ్య భార్య ఏమవుతుంది, వదిన. సో వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఎవరు, కృష్ణాయ వాసుదేవాయ. ఎందుకంటే వసుదేవుడు, కృష్ణుడు వాసుదేవు అంటే వసుదేవుడి యొక్క పుత్రుడు. నా యొక్క అన్నయ్య స్వయంగా నీకు తండ్రి అయ్యాడు, నా యొక్క వదిన స్వయంగా నీకు తల్లి అయింది. దేవకీ నందనాయచ, దేవకి తన వదిన, వసుదేవుడు తన అన్నయ్య. సో కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ. సో నా యొక్క అన్నయ్య నా యొక్క వదిన ఎంత అదృష్టవంతులు, స్వయంగా నీకు తల్లిదండ్రులు అవ్వగలిగారు. నందగోప కుమారాయ, నందగోప అంటే ఎవరు, నందమహారాజ్. సో వీళ్ళు కన్న తల్లిదండ్రులు అయితే వాళ్ళు పెంచిన తల్లిదండ్రులు ఎవరు, నందమహారాజు యశోదామయ్యి. నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః అని చెప్పి సో కృష్ణుని అంటుంది. సో షీఈస్ రిమెంబరింగ్, కృష్ణ మీ యొక్క తల్లిదండ్రులు అంత అదృష్టవంతులు, నీలాంటి వాడిని పుత్రుడికి కన్నారు, మరియు మీ యొక్క పెంచిన తల్లిదండ్రులు, పెంపుడు తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఎంత గొప్పవాళ్ళును, నీ యొక్క లీలలు చూడగలిగాడు. దేవికి వసుదేవులు కృష్ణుడు జన్మనిచ్చారు అంతే, అతను లీలలు చూడలేకపోయారు. జన్మనిచ్చిన జన్మస్థానం కన్నా లీలస్థానం గొప్పది. అందుకనే మనకి మథుర కన్నా వృందావనం గొప్పది. మథుర జన్మస్థానం, జన్మస్థానం కన్నా కర్మస్థానం ఎక్కువ ఇంపార్టెంట్. లీలాస్థలి, లీలాస్థలి అంటే వృందావనం. దట్ సెల్ స్కూల్ మోస్ట్ ఫార్చునేట్ యశోదమయ్యి నంద మహారాజు, వాళ్ళు ఇంకా మోస్ట్ ఫార్చునేట్. కానీ దేవకి వసుదేవులు కూడా ఫార్చునేట్. సో అది కృతి మహారాణి చెప్తుంది. తర్వాత అంటుంది, సరే మా అన్నయ్య మా వదిన అదృష్టవంతులు, కానీ నేను కూడా చాలా అదృష్టవంతురాలనే, ఎందుకంటే స్వయంగా నీ రూపాన్ని చూడగలుగుతున్నాను కాబట్టి అని చెప్తుంది. అని ఏం చెప్తుంది, నమా పంకజనాభాయ నమా పంకజమాలినే నమా పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే అంటుంది కుంతి మహారాణి. ఏముంటుందంటే, ఏ కృష్ణ నమో పంకజనాభాయ. చూడండి, భగవంతుణ్ణి మనం వర్ణించాల్సి వచ్చినప్పుడు మనము మొదట ఎలా వర్ణిస్తాము, మొదట పాదాల నుంచి వర్ణిస్తాము, అవునా కాదా? లోటస్ ఫీట్ నుంచి నెమ్మది నెమ్మదిగా పైకి వచ్చి లోటస్ ఫేస్కి వస్తాం మనము. కానీ కుంతి మహారాణి ఇక్కడ తన వర్ణన పాదాల నుంచి మొదలు పెట్టట్లేదు. ఎందుకంటే పాదాల నుంచి వర్ణించడం మొదలు పెడితే కృష్ణుడు చాలా ఇఫ్ ఇస్ అన్కంఫర్టబుల్, సిగ్గుపడతారనమాట. ఎందుకంటే అరే మేనత్త, ఆవిడ తను ఆవిడ పాదాలు ముట్టుకుంటారు. అలాంటిది ఆవిడ తన పాదాల వైపు చూసి తట్టుకున్నాడు కృష్ణుడు అనమాట. అందుకని కృష్ణుడిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి కుంతి మహారాణి ఎక్కడి నుంచి మొదలు పెడుతుంది, నాభి నుంచి మొదలు పెడుతుంది. ఎందుకంటే బిలో వేస్ట్ అబౌ వేస్ట్, బిలో వేస్ట్ ఇన్ జనరల్గా పెద్దలు బిలో వేస్ట్ని అది 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 సమంజసం కాదు. కాబట్టి కృష్ణుడు ఇబ్బంది పడతాడని చెప్పి కుంతి మహారాణి ఎక్కడి నుంచి మొదలు పెడుతుంది, నమా పంకజ నాభాయ, నాభి నుంచి మొదలు పెడుతుంది. నమా పంకజ నాభాయ, నమా పంకజ మాలిని, అంటే మీరు వేసుకున్న మాల ఏంటి, లోటస్, లోటస్ గార్లెంట్స్. మనం కూడా శ్యామ్ సుందర్ లోటస్ గార్లెంట్స్ వెయ్యాలి. ఎస్, నమా పంకజ మాలిని, నమా పంకజ నేత్రాయ, అంటే భగవంతుని యొక్క నేత్రం ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటాయి మనలా, ఎంత పిలుకల్లో ఉంటాయి మనవి, భగవంతుని కళ్ళు ఎలా ఉంటాయి, తామర పువ్వులాగా ఇంత తామర ఆకుల్లా ఇలా ఉండి ఇలా ఉంటాయి అన్నమాట. నమా పంకజ నేత్రాయ అలా చెప్పి తన ఆపుకోలేకపోతుంది. అంటే చక్రవర్తి బాధ ఏమంటారంటే, షీ డజంట్ వాంట్ టు రిఫర్ టు లార్డ్స్ లోటస్ ఫీట్, భగవంతుని యొక్క చరణ పాదాలని గురించి ప్రస్తావన తీసుకురాకూడదు అనుకుంటుంది, కానీ ఆవిడ ఆపుకోలేకపోతుంది అనమాట. ఎందుకంటే తన మనసులో ఆ ప్రస్తావన ఉంది, మనసులో కుంతి మహారాణి కృష్ణుణ్ణి భగవంతునిగానే చూస్తుంది, కానీ బయటికి కృష్ణుడు అలా చూడడానికి ఇష్టపడట్లేదు. ఎలా చూడడానికి ఇష్టపడుతున్నారు, మేనత్త మేన నాయనలుడు ఆ సంబంధం ఇష్టపడుతున్నారు. కాబట్టి ఆ చరణ పాదాల ప్రస్తావన తీసుకురావడానికి ఇష్టపడలేదు ఆవిడ. కానీ ఆవిడ ఇక్కడి నుంచి తన అంటే వేస్ట్ అంటే నడుము పైభాగంనే వర్ణనిస్తుంది, కానీ ఆవిడ హృదయంలో చరణ పాదాలు ఉన్నాయి కాబట్టి అవి ఇంకా ఆపుకోలేక వచ్చేస్తుంది అనమాట, చివరికి వచ్చేస్తుంది. అప్పటి వరకు ఆపుకుంటుంది, పంకజ నాభాయ, పంకజ మాలినే, పంకజ నేత్ర అని చెప్పి లాస్ట్కి నమస్తే పంకజ అంగరయ్య, ఇంకా ఆపుకోలేక ఇంకా భగవంతు పాదాల గురించి వర్ణన చెప్పేస్తుంది అనమాట. షీ జస్ట్ కాంట్ కంట్రోల్ హెర్ సెల్ఫ్. నమస్తే పంకజాంగ్రయే. ఈ విధంగా కుంతి మహారాణి ఏం చెప్తుందంటే, కృష్ణ ఐఎమ్ ఆల్సో వెరీ ఫార్చునేట్, మీ తల్లిదండ్రులు మాత్రమే కాదు నేను కూడా చాలా అదృష్టవంతురాలిని, ఎందుకంటే నేను కూడా అదే కుటుంబంలో ఉన్నాను, మీ యొక్క ఈ యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించుకునే భాగ్యం నాకు కలుగుతుంది అని చెప్పి కుంతి మహారాణి చెప్తుంది. ఐఎమ్ అంటే ఈ సెక్షన్ అంతా ఏంటంటే, ఈ ఐదు శ్లోకాలు ఏంటంటే, కుంతి మహారాణి తన యొక్క అదృష్టాన్ని చెప్పుకుంటుంది అనమాట. మూడో శ్లోకం ఏమొస్తుందంటే, కుంతి మహారాణి ఏమంటుందంటే, యాక్చువల్గా చెప్పాలంటే దేవకి వసుదేవుల కన్నా కూడా నేను అదృష్టవంతురాలని చెప్తుంది. ఎలా చెప్తుంది, ఎలా అంట అంటుంది, చూడండి మీరు దేవకి వసుదేవుల్ని కారాగారం నుంచి విడిపించారు, కానీ వాళ్ళ పుత్రులు ఆరుగురిని చంపేస్తారు కదా, ఎవరు చంపేస్తారు, కంసుడు చంపేస్తారు, ఆరుగురు పుత్రులు చనిపోతారు, కానీ వాళ్ళని మీరు కాపాడలేదు. కానీ నా విషయంలో చూసినట్లయితే, అంటే నీ యొక్క సొంత తల్లి యొక్క ఆరుగురు పుత్రులు నువ్వు కాపాడలేదు, కానీ నా యొక్క పుత్రులు ఐదుగురు పాండవులు, ఐదుగురు నువ్వు ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎన్నోసార్లు కాపాడావు. సో ఇట్ ఇస్ సేమ్, అంటే మీరు దేవతకి ఎంత అదృష్టాన్ని ఇచ్చారో అంతకన్నా ఎక్కువ అదృష్టాన్ని నాకు ఇచ్చారు, నా పుత్రులు కాపాడారు మీరు, అలా అని చెప్తుంది అనమాట. షీ సేయింగ్ ఐఎమ్ ఫార్చునేట్. శ్లోక నెంబర్ 3. నెక్స్ట్ శ్లోకం ఏం చెప్తుంది, మై డియర్ కృష్ణ, ఒకసారా రెండుసార్లు ఎన్నిసార్లు మీరు నన్ను కాపాడారు, ఆ లక్షాగ్రహం దహనంలో మీరు మమ్మల్ని కాపాడారు, నిద్ర లేపారు, తర్వాత భీముడికి పాయిజన్ ఇస్తారు అప్పుడు మమ్మల్ని కాపాడారు, అసత్సభ, అసత్సభ అంటే స్వయంగా ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగిన సమయంలో మీరు మమ్మల్ని కాపాడారు, తర్వాత అరణ్యవాసం నుంచి కాపాడారు, అరణ్యవాసంలో రాక్షసుల నుంచి కాపాడారు, అజ్ఞాతవాసంలో మమ్మల్ని కాపాడారు, చివరగా నెక్స్ట్ ఈ యొక్క కురుక్షేత్ర రణరంగం మనం చెప్పుకున్నాం ఇందాకలా, ఈ కురుక్షేత్రంలో కౌరవులు ఎలాంటి వాళ్ళు, మహాసముద్రం లాంటి వాళ్ళు అనమాట, ఆ సముద్రాన్ని ఈతడం అనేది అసాధ్యం. ఆ సముద్రంలో చేపలు ఉంటాయి కదా, తిమింగలాలు ఉంటాయంట, తిమింగలాలు ఎవరంట, భీష్మ పితామహ, ద్రోణాచార్యులు, కర్ణుడు, వీళ్ళు తిమింగలాలతో పోల్చబడ్డారు అనమాట. ఎందుకంటే తిమింగలాలు పెద్ద పెద్ద స్వరచేపలను కూడా తినేస్తుంది. సో అటువంటి తిమింగలాలని స్వరచేపల్ని దాటుకుని సముద్రం దాటడం అనేది ఎలా సాధ్యమైంది మాకు, ఎందుకంటే మీ యొక్క నౌక, మీరనే నౌక, మీరు నౌక అయితే మిమ్మల్ని ఆశ్రయం తీసుకున్నాం కాబట్టి మీరు ఈ యొక్క కురుసాగరాన్ని నుంచి మమ్మల్ని దాటేశారు, అంటే అవతలకి దాటించారు అని చెప్పి కుంతి మహారాణి చెప్తుంది. చివరగా మీరు ఇప్పుడు ఎన్ని చేశారు, ఇప్పుడు చివరగా మీరు ఈ ద్రోణస్థుడు ఎవరు అశ్వత్థాముడి నుంచి కూడా మమ్మల్ని కాపాడారు, కాబట్టి మీరు చెప్పాలంటే దేవకి కన్నా కూడా మేము అదృష్టవంతులం అని చెప్పి కుంతి మహారాణి చెప్తుంది. సరే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఈ స్టోరీ ఇంతవరకు చదివితే మనకి ఏమనిపిస్తుంది అంటే, అంటే కుంతి మహారాణికి ఎందుకు కృష్ణ అంటే ఇష్టము, ఎందుకంటే ఓ మీరు వాళ్ళని కాపాడలేదు మమ్మల్ని కాపాడారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అంటే భౌతికవాదులు ఎలా అనుకుంటారు, కృష్ణ థ్యాంక్ యూ మమ్మల్ని కాపాడావు, థ్యాంక్ యూ మమ్మల్ని కాపాడావు అని చెప్పి. కుంతి మహారాణి కూడా కాపాడాడు కాబట్టి కృష్ణుడి పట్ల కుంతి మహారాణి ప్రేమ, అందులో గొప్ప ఏముంది, కాపాడారు కాబట్టి ప్రేమ చూపిస్తుంది అలా అనుకోవచ్చు. కానీ కుంతి మహారాణి ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, ఈ శ్లోకంలో విపదా సంతుత శాశ్వత్ తత్ర తత్ర జగత్ కురు భవతాం యత్ స్యాత్ అపునర్భవదర్శనం అని చెప్తుంది కుంతి మహారాణి. ఏమో చెప్తుందంటే విపదా సంతుత శాశ్వత్ తత్ర తత్ర జగత్ కురు అంటుంది, భవతాం వై యత్ స్యాత్ అపునర్భవదర్శనం. ఏముంటుందంటే లెట్ దోస్ కెలామిటీస్ కమ్ అగైన్ అండ్ అగైన్ అంటుంది. అంటే కుంతి మహారాణి కృష్ణుడిని ఎందుకు పెడుకోవట్లేదు, ఓ కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా కొడుకుని కాపాడేది, ఇంకా కాపాడేస్తూ ఉండు మమ్మల్ని కాపాడుతూ ఉండు, దయచేసి మీ యొక్క రక్షణని మా నుంచి విడదీయొద్దు, మమ్మల్ని కాపాడుతూ ఉండు, మమ్మల్ని ఏ ఆపద లేకుండా కాపాడుతూ ఉండు అలా అడిగితే, ఇప్పుడు 24వ శ్లోకం ఆపేస్తే కుంతి మహారాణి గొప్పతనం నిజంగా లోకానికి తెలియదు. 25వ శ్లోకం ఇది చివరి శ్లోకం ఈరోజుకి. ఈ శ్లోకం వలన మనకి కుంతి మహారాణి గొప్పతనం లోకానికి తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే కుంతి మహారాణి ఏమంటుందంటే ఏముంటుంది విపద సంతుత శాశ్వత్ తత్ర తత్ర జగత్తు. మై డియర్ కృష్ణ, విపద అంటే కెలామిటీస్ అంటే విపత్తులు ఆపదలు, అటువంటి ఆపదలు విపత్తులు దయచేసి మా జీవితంలో రాని. కొంత మనకి 7 విపత్తులు చెప్పింది, ఆ 7 విపత్తులు మీరు నన్ను కాపాడాలని చెప్పి ఏమంటుందంటే దయచేసి మాకు నా జీవితంలో మాకు విపత్తులు ఇంకా ఇవ్వు. ఎవరైనా ఈ లోకంలో విపత్తులు అడుగుతారా, ఎవరైనా సరే మనము విపత్తులు కృష్ణుడు భగవంతుని దగ్గరికి ఎందుకు వెళ్తాము, విపత్తుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి భగవంతుని దగ్గరికి వెళ్తాము. కానీ కుంతి మహారాణి ఏమంటుంది, భగవంతుని దగ్గరికి వెళ్ళి మాకు విపత్తులు ఇవ్వు అంటుంది. కాబట్టి అటువంటి భక్తురాలు మనం చూడలేము. సో కుంతి మహారాణి ఏమంటుంది, విపద సంతత శశ్వత్ తత్ర తత్ర జగత్కుని చెప్పి భవతాం వై యత్స్యాత్ అపునర్ భవ దర్శనం. ఎందుకంటే ఎప్పుడైతే దయచేసి మా జీవితంలో ఇంకా విపత్తులు ఆపదలు ఇవ్వు, ఎందుకంటే ఈ విపత్తులు ఆపదలు వచ్చిన ప్రతిసారి మేము మిమ్మల్ని తలుచుకోగలుగుతున్నాం, మిమ్మల్ని తలుచుకుంటున్న ప్రతిసారి మీరు ప్రత్యక్షమై మా కష్టాలు తీరుస్తున్నారు. ఓకే, వెనవర్ దేర్ ఇస్ ఎ విపత్తు, ఓకే వి సీ యూ. విపత్తు వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని మేము చూడగలుగుతున్నాము, మిమ్మల్ని చూస్తే మళ్ళీ ఈ భవసాగరాన్ని చూడవసరం లేదు. చూసారా, భగవంతుని మనం చూస్తే తిరిగి భవసాగరాన్ని చూడవసరం, అంటే వన్ హూ టేక్స్ దర్శన్ ఆఫ్ లార్డ్ ఈ డజంట్ హ్యావ్ టు సీ దిస్ మెటీరియల్ వరల్డ్. భవతాం వై యత్స్యాత్ అప్పునర్ భవ దర్శనం, అప్పునర్ అంటే మళ్ళీ మళ్ళీ భవ దర్శనం అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని దర్శనం చేసుకోవసరం లేదు. సో భగవంతుని దర్శనం చేసుకుంటే ఇంకా భౌతిక ప్రపంచ దర్శనం అవసరం లేదు. కష్టం వచ్చిన ప్రతిసారి మీరు వచ్చేస్తున్నారు మా కష్టం తీర్చడానికి, మిమ్మల్ని చూసే దర్శనం కలుగుతుంది. కాబట్టి మిమ్మల్ని చూసిన తర్వాత మాకు ఈ భౌతిక ప్రపంచం దర్శనం చేయాల్సిన అవసరం లేదు. సో చూడండి, కుంతి మహారాణి ఈజ్ నాట్ బాదర్డ్, కష్టమా సుఖమా అనేది ఆవిడకి సంబంధం లేదు. ఆవిడకి ఏం సంబంధము, కృష్ణుడు మన పక్కన ఉన్నాడా లేదన్న సంబంధం. ఇప్పుడు కష్టం ఉంటేనే కృష్ణుడు ఉంటాడు అనుకుంటే నాకు కష్టమే కావాలి, ఎందుకంటే కష్టమని ప్రతిసారి నువ్వు మన పక్కన ఉంటున్నావు కష్టమని ప్రతిసారి. ఇప్పుడు కష్టం లేదు కాబట్టి మీరు వెళ్ళిపోతున్నారు హస్తినాపురానికి, దీని బదులు ఆ కష్టాలు ఉంటేనే బాగుంటుంది కదా అంటుంది కుంతి మహారాణి. మై గాడ్, కెన్ వీ ఎవర్ ఫైండ్ సచ్ ఎ డివోటీ, జస్ట్ సి. ఎందుకంటే మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణ అవుతుంది, మీరు వచ్చి స్వయంగా రక్షించారు, ఇప్పుడు ద్రోణసుతుడు మీరు రక్షించారు, కురుక్షేత్ర యుద్ధం మీరు రక్షించారు, కష్టం వచ్చిన ప్రతిసారి మీరు స్వయంగా వచ్చి రక్షిస్తున్నారు మమ్మల్ని. కాబట్టి మీ యొక్క దర్శనం మీ యొక్క సాంగత్యం మాకు దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు కష్టం వెళ్ళిపోయిందని చెప్పి మీరు వెళ్ళిపోతున్నారు, ఈ మాత్రాన్ని మేము ఎందుకు యుద్ధం గెలిచాము, ఈ మాత్రం ఎందుకు మాకు కష్టపోయాయి, ఈ కష్టాలు పోకూడదు కదా, ఇంకా ఉంటే బాగుండదు కదా, ఎందుకంటే కష్టపడిన ప్రతి కాలము కష్టపడిన ప్రతిసారి మీరు వస్తున్నారు, మీ దర్శనం కలుగుతుంది, మీ దర్శనం కలిగిందంటే ఇంక ఈ భవసాగరం దర్శనం లేదు. యాక్చువల్గా కుంతిమారా చెప్తుంది మీ దర్శనం ఉంటే మాకు భవసాగరం దర్శనం ఉండదు అని చెప్పి, కానీ కుంతిమహారాణికి భవసాగరం గురించి బాధ లేదు. కుంతిమహారాణికి స్వయంగా భగవంతుని దర్శనం కలిగింది, భగవంతుని సేవ కలిగింది అంతే ఆవిడకి. సో షీఈస్ ఇన్ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్. షీఈస్ ఇన్ ఏ అంటే ఆవిడ యొక్క భావం ఏంటంటే అఫెక్షన్ కూడా ఉంది, అంటే వాత్సల్య భావం ఉంది. ఇప్పుడు మనకి చూసుకున్నాం కదా, శాంతరస, దాస్యరస, వాత్సల్యరస, సాఖ్యరస, మాధుర్యరస, సారీ శాంతరస, దాస్యరస, సాఖ్యరస, వాత్సల్య, మాధుర్య, ఈ ఫైవ్ రసాస్ ఉన్నాయి బృందావనంలో. ఈ ఐదు రసాస్ ఇన్ ఇట్స్ ప్యూర్ ఫామ్లో ఉంటాయి, అంటే కంప్లీట్గా శుద్ధీకరణ రూపంలో ఉంటాయి. ఎక్కడ కుంతి మహారాణి చూసుకున్నాడంటే, కుంతి మహారాణి విషయంలో ఆవిడ కూడా ఈ వాత్సల్య రస అనుభవిస్తుంది. కానీ ఆవిడ వాత్సల్య రస 100% ప్యూర్ వాత్సల్య రస కాదు, అది ఐశ్వర్య రసతో కలిసి ఉంది. ఐశ్వర్య రస, ఐశ్వర్య భావం, వాత్సల్య భావం, ఈ రెండు భావాలు కలిసి ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఒక సైడ్ నుంచి ఆత్మీయత, వాత్సల్య భావం వస్తుంది, అవునా కదా? మిమ్మల్ని దర్శనం కలుగుతుంది, మీరు కూడా పుత్రులు లాంటి వాళ్ళే, మీరు మీ స్వయంగా మీ తల్లికి రకరకాల పిల్లల్ని రక్షించలేదు కానీ మా పిల్లల్ని రక్షించారు మీరు, కష్టాల్లో ప్రతిసారి మీరు వచ్చి మమ్మల్ని కాపాడారు, ఇప్పుడు కష్టం వెళ్ళిపోదని చెప్పి మీరు వెళ్ళిపోతున్నారు. ఈ మాత్రానికి ఈ కష్టాలు ఎందుకు వెళ్ళిపోవాలి, కష్టాలు ఉంటే బాగుంటుంది కదా, కష్టాలు ఉంటే ఇంకా మీరు ఉంటారు మా పక్కన అని చెప్పి. కుంతి మహారాణి ఈజ్ లైక్ యూనో ఇట్స్ రెవరెన్స్ యూనో మిక్స్డ్ విత్ యూనో అఫెక్షన్, పేరెంటల్ అఫెక్షన్, అంటే వాత్సల్య భావము మరియు ఐశ్వర్య భావము, రెండు భావాలు కలగలిపిన ప్రార్థనలు అనమాట కుంతి మహారాణి. సో బ్యూటిఫుల్ ప్రేయర్స్ మనం ఈరోజు టూ సెక్షన్స్ విన్నాము. ఫస్ట్ హౌ టు నో లార్డ్ అది మనం విన్నాము. సెకండ్ ఏమన్నామంటే ఐఎమ్ మోస్ట్ ఫార్చునేట్ అంటే నేను అదృష్టవంతురాలిని, ఈ రెండో సెక్షన్. మూడో సెక్షన్ నేను మనము మిగతా ఫోర్ సెక్షన్స్ రేపు మనం చూడబోతున్నాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. సో భక్తులందరికీ విన్నపం,